నేను ఆత్మ పొందగా నాకు శరీరము సత్యము కాదు, లోకము సత్యము కాదని చెప్తున్నారు. అసలు మనం దేహం ధరించి రావటానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మనం మనస్సుకు ట్రైనింగ్ ఇవ్వాలి. మనకు మనస్సుకి శిక్షణ లేకుండా మోక్షం రాదు. మనల్ని అనేక మంది ద్వేషించే వాళ్ళు అంటారు. ద్వేషించే వాళ్ళ మధ్యలో మనం ద్వేషం లేకుండా ఉండగలగాలి. అది ఇది మామూలుగా బళ్ళో చదువుకునే చదువు వల్ల, సంపద భౌతికమైన సంపదల వల్ల, లౌకికమైన విద్యల వల్ల మోక్షస్థితి రాదు, మోక్షసుఖం రాదు, నిర్వాణ సుఖం. అంటే మన మనస్సుకి శిక్షణ ఇవ్వాలి, ఇంద్రియాలకి శిక్షణ ఇవ్వాలి. అసలు మన లోకంలోకి వచ్చిన పని కూడా, లోకంలో అనేక మంది అనేక వికారాలు గల మనుషులు ఉంటారు. ఇంతమంది వికారాల మధ్యన మనం వికారం లేకుండా నిర్వికారంగా ఉండగలగాలి. ఆ ట్రైనింగ్ అవ్వటానికి మనం లోకంలో అనేక మంది అనేక రకాల ఉద్రేక పడుతూ ఉంటారు. ఆ ఉద్రేక పడే వాళ్ళ మధ్యలో ఉద్రేక రహితంగా మనం ఉండగలగాలి. దేహం ప్రారంభం లేకుండా దేహం రాదు. ఈ దేహం ద్వారా మనం ట్రైనింగ్ అవ్వటానికి ఈ భూమి మీదకి వచ్చాం. మన ఇంద్రియాలను మనం మోసం చేస్తున్నాం. నిజం కాని కానీ నిజం వల్లే చూపిస్తాయి మన ఇంద్రియాలు. సత్యం కాని కానీ సత్యం వల్ల చూపిస్తాయి. శాశ్వతం కానీ శాశ్వతం వల్ల చూపిస్తాయి. ఇవన్నీ ఇంద్రియాలు చేసే పని. అంతేగా అజాగ్రత్తగా ఉంటే అజ్ఞానం పెరుగుతుంది, జాగ్రత్తగా ఉంటే జ్ఞానం పెరుగుతుంది. మనస్సును గాలి కుదిరేసి మనస్సుకి శిక్షణ ఇవ్వకుండా, మనస్సుకి సరైనటువంటి ట్రైనింగ్ ఇవ్వకుండా నేనే పూజ చేస్తూ జపం చేస్తుంటే దానివల్ల ప్రయోజనం లేదు. సర్వకాల సర్వావస్థల్లో శాంతి చిత్తాన్ని కాపాడుకోవాలి. ఇతరులు మనం గౌరవించవచ్చు, ఇతరులు మనం అగౌరవపరచవచ్చు. మనం సర్వసాధారణంగా ఎలా ఉంటామంటే ఇతరులు మనల్ని గౌరవించినప్పుడు ఒక రకంగా ఉంటాం, ఇతరులు మనల్ని అగౌరవపరిచినప్పుడు ఒక రకంగా ఉంటాం. ఆ భేదం కనుక మనకు వస్తుంటే వాడు ఆధ్యాత్మిక పురోగతి లేదు, వాడికి మనసుకు అంతర్దృష్టి కలగదు, ఆత్మజ్ఞానం కలగదు. కేవలం ఏదో భక్తి పట్టడంలో జ్ఞానం రాదు. అసలు మనం మన మైండ్కి ట్రైనింగ్ ఇవ్వటం పూర్తిగా మర్చిపోయాం. బళ్ళో చదువుకున్న వాళ్ళు కూడా ఏదో ఉద్యోగాల కోసం చదువుకోవటం కానీ మనసుకి ట్రైనింగ్ వాళ్ళకి అక్కర్లేదు, టీచర్కి అక్కర్లేదు, స్టూడెంట్కి అక్కర్లేదు. ఈ నిజం ఎవరైనా అంటున్నారు, మా స్కూల్లో అన్ని 100% టెన్త్ క్లాస్ రిజల్ట్స్. అంటే తల్లిదండ్రులకి ట్రైనింగ్ అక్కర్లేదు, టీచర్స్కి ట్రైనింగ్ అక్కర్లేదు, గవర్నమెంట్కి కూడా ట్రైనింగ్ అక్కర్లేదు, వాళ్ళకు కూడా రిజల్ట్స్ కావాలి. అది ఆధ్యాత్మిక జీవితంలో మనకి మాట మాట్లాడేటప్పుడు మాటలో కోరత్వం ఉండకూడదు, సున్నితంగా ఉండాలి. మహిమల గుడ్డ ఎంత మెత్తగా ఉంటుంది, మనం మాట్లాడే మాట కూడా అంత జంతులుగా ఉండాలి. నీకు ఎవరో మాట ఉపయోగపడుతుందంటే నేను మాట్లాడాలి, లేకపోతే మౌనంగా ఉండటం. ఆలోచన ఆలోచనలో దోషం ఉండకూడదు. మనస్సు మనస్సులో మనకు మంచి తలంపులు మంచి ఆలోచనలు వచ్చేటట్టు చూసుకోవాలి. ఆలోచన మనకు ఉపయోగపడాలి, ఇతరులకు ఉపయోగపడతాం. కాబట్టి మనం చేసే పని కూడా ఉద్రేకంగా చేయకూడదు. మనం ఏదైనా పని చేసేటప్పుడు ఉద్రేకంగా చేయకూడదు. మొదటికి 4 సార్లు ఆలోచించి అవి ఎంతవరకు ఈ పని చేస్తే ఇది చెయ్యకూడని పని, చేయవలసిన పని, ఈ పని చేస్తే సమాజానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది, కొంత సమాజానికి నష్టం వస్తుంది ఈ పని చేస్తే, ముందు ఈ పని మనం చేయొచ్చు చేయకూడదని నిర్ణయించుకుని చేయకూడని వదిలేయాలి. చేసి చేసేది ఆచరించాలి. అది పనికి సంబంధించిన వరకు జాగ్రత్తగా ఉంటుంది. అంటే ఇది ఎంత చెప్తున్నాయంటే విషయం, ఇన్ని రకాలుగా మనం జాగ్రత్త తీసుకుంటామే కానీ మనకు లోచూపు పడదు, మనస్సు అనగదు. అంటే మనం ఏదో రోజు పూజ చేస్తున్నాం, జపం చేస్తున్నాం అనుకోవటమే కానీ ఆ మనస్సు ఎంతవరకు మన మనస్సు ట్రైనింగ్ అవుతుంది, ఎంతవరకు మన మనసుకు శిక్షణ కలుగుతుంది. ఎవరైనా మన మీద ద్వేషిస్తే మనం కూడా వెంటనే వాళ్ళని ద్వేషిస్తాం. మామూలు మనిషి అలా చేస్తాడు, కానీ భక్తి మార్గంలో ఉన్నాడు, నువ్వు అలా చేస్తాడు. శాస్త్ర మర్యాదను అనుసరించి శాస్త్రంలో ఎలా చెప్పాడో అలా నడుచుకోవాలి. అలా నడుచుకుంటేనే మనకు మోక్షం కలుగుతుంది. ఎవరో చేశారని మనం చేయటం అనుకరణ పై ఇమిటేషన్ అనేది అసలు పనికిరాదు. తర్వాత పరమ పవిత్రత కాపాడుతుంది. 1 ఏకాగ్రత, 2 ప్రవీణత, 3 పవిత్రత. ఈ జాగ్రత్తగా కాపాడుకుంటే రావాలి. జీవితం పొడిగినా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఏదో భోజనం మానేసి కూర్చోవడం కాదు, గాలి పీల్చుకోకుండా కూర్చోవడం కాదు, అది కాదు. మీరు జపం చేసినా ధ్యానం చేసాం, మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే మనం మాట్లాడే మాట విధానం ఎలా ఉంది, చేసే పని విధానం ఉంది, మనకు ఎటువంటి తలంపులు వస్తున్నాయి, ఆలోచన క్రమం ఎలా ఉంది, మన ఆలోచన విధానంలో మనకు మోక్షం కలుగుతుందా. మోక్షం అంటే ఏం లేదు, మన వాళ్ళు మోక్షం మోక్షం అంటారు. మోక్షం అంటే ముగింపు లేని సుఖం. దేహం ఉన్నా దేహం లేకపోయినా ఒక ముగింపు లేకుండా ఉండటం, అది మోక్షం. అంటే నిప్పుని వేడి విడిచిపెట్టి ఉండదు. అలాగే ఎవడైతే మోక్షాన్ని పొందాడో వాడిని సుఖం విడిచిపెట్టి ఉండదు. ఎలా విడిచిపెట్టి, దేహంతో సంబంధం లేకుండా దేహం పడిపోయినా మోక్షం పొందిన వాడికి ఆ సుఖం విడిచిపెట్టదు. విడిచిపెట్టదు కదా, ముగింపు లేకుండా ఉంటుంది, అది మోక్షం. ఆ స్థితిని మనం ఈ జన్మలోనే పొందొచ్చు, ఏమి సాధన చేస్తూ.
సాధన అంటే గౌరవం.
మీ మనస్సుకి శిక్షణ ఇవ్వటానికి, మీ మనస్సుకి శాంతి కలగజేసుకోవడం కోసం, మీ మనస్సుకు ఒక సమగ్రత కలగజేయటం కోసం, ఒక శాంత చెట్టు నీకు వచ్చేటట్టు చూసుకోవడం కోసం నువ్వు ప్రయత్నం చేసుకో. నువ్వు ప్రయత్నం చేసుకుంటే దైవ సహాయం దాని అంతర అదే వస్తుంది. అంటే నువ్వు పాడైపోతున్నావు అంటే నువ్వే కారణం, నువ్వు బాగుపడుతున్నావు అంటే నువ్వే కారణం. అంటే ఆత్మవిశ్వాసాన్ని విడిచిపెట్టకు, ఆత్మవిశ్వాసంతో పని చేసుకో. ప్రతిదానికి ఎక్స్టర్నల్ హెల్ప్ కోసం మనం చూడటంలో ఏమీ ప్రయోజనం లేదు. ముందు మనం బాగుపడి ఆధ్యాత్మికంగా మనం పురోగతి పొందటానికి, నైతికంగా మనం పురోగతి పొందటానికి, మన పని మన సక్రమంగా రాయపూర్వకంగా అంకిత భావంతో, అర్పణ భావంతో, భక్తిభావంతో మనం చేసుకుంటుంటే ఈశ్వరుని సహాయ సహకారం అందుతూనే ఉంటుంది. మంచివాడికి దుర్గత లేదు, మంచి చేసేవాడికి, మంచి ఆలోచించేవాడికి దుర్గత లేదని భగవంతుడు భగవద్గీతలో చెప్తారు. ఉన్నత ఈశ్వర ఉన్నత బ్రహ్మ ఎవరో లేరు, ఉన్నత బ్రహ్మం అది పరమాత్మ వ్యక్తులు. ఆ పరమాత్మే జీవుడి కింద కనిపిస్తున్నాడు, లోకం కింద. ఇప్పుడు మీ అత్తగారు ఏదైనా మిమ్మల్ని మందలించింది అనుకోండి, మందలించినప్పుడు మీరు ఏమనుకుంటున్నారంటే తెలియగా మా అత్తగారు మందలించిన, మీ అత్తగారు మందలించిన ఈశ్వరుడు లోపలండి, మీకు ఎంత సహనం ఉందో చూడటం కోసం ఆవిడ చేత మాట్లాడుతుంది. ఇప్పుడు లోకంలో దేశం అంతా తిరిగి చూస్తుంటే అన్ని వస్తువులు జరుగుతున్నాయి, బంగారం జరుగుతుంది, వెండి జరుగుతుంది, ఇక్కడ కూరగాయలు ఎక్కడ చూసినా అన్నీ బాగా జరుగుతున్నాయి అనేది. ఇంకా దొరకంది ఏంటంటే సహనం ఎక్కడ దొరకటం లేదు. ఎక్కడ దొరక జ్ఞానం మాట ఎదురేంటి, ఎక్కడో ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం అయినా ఆ సహనమే మనుషుల్లో కనపడుతుంది. చిన్న మాట అంటే తారాజోళ కింద అయిపోయింది. ఈ మధ్యన ఎవరో అంటున్నారు నాగిపోతుంది, ఏమన్నా మా అందరూ మా చెల్లిని పొగుడుతున్నారని, నాకు ఎవరో పోతున్నది మా చెల్లిని కోపం వచ్చేస్తాయి. అప్పుడు నేను చెప్పాను, నేను ఎవరో గౌరవించకపోతే నీకే మంచిది. ఇంకోటి మనల్ని ఎవరో ఆదరించడం లేదని, మనం ఎవరో బాగా ప్రేమగా చూస్తారనుకోండి అనుకోని మాట వచ్చి మనకు వాళ్ళ మీద నమ్మకారం పెరుగు. మనం ఎవరో ప్రేమగా చూడాలనుకున్న శుభ్రంగా మన మనస్సు హృదయంలో ఉంది. అయితే అది ఎవరో మనల్ని గౌరవించాలి, ఎవరిలో మన ప్రేమించాలి, అది ఇందులో ఇంకో ప్రమాదం ఉంది. మన ప్రేమ, మన ఆప్యాయత, మన ఇష్టం ఒక రూపానికి నామానికి పరిమితమైతే ఎప్పటికైనా దుఃఖం తీసుకోవచ్చు. బాగా గుర్తుపెట్టుకోవాలి. మనకు ప్రేమ ఉందనుకోండి, అది ఏదో ఒక రూపానికి పరిమితం అయిపోయింది అనుకో, నామానికి పరిమితం అయిపోయింది అనుకోండి, ఏనాటికైనా దుఃఖం తీసుకొస్తుంది. వడ్డీతో సహా మనం ఆ దుఃఖం అనుభవించాలి. బుద్ధుడు చెప్పాడు, బండి ఎద్దు వెనకాల చక్రం ఎలా వస్తుందో, బండి నడుస్తుంటే ఎద్దు వెనకాలే ఎద్దు కూడా చక్రం వచ్చేస్తుంది. నువ్వు చేసే ప్రతి పనికి ఫలితం అనుభవించవలసిందే, నీకు కూడా వస్తుంది. ఈ జన్మలో కాదు, రాబోయే జన్మలో. ఎద్దుక వెళ్తే చక్రం కదలకుండా మనం ఆపు చేయలేము. అలాగే నువ్వు ఏ పని చేసినా దాని తాలూకు ఫలితం అనుభవించవలసింది. నీ రాంగ్ థింకింగ్ వల్ల కానీ, లేకపోతే రాంగ్ స్పీచ్ వల్ల కానీ, రాంగ్ యాక్షన్ వల్ల కానీ, ఎప్పటికైనా నీకు ఆ ఫలితం ఏదో జన్మలో భగవంతుడు నీకు అనుభవంలోకి తీసుకొస్తాను. అని ఇంతకీ చెప్పింది ఏంటంటే, ఎవడో జీవుడిని నేను ఏదో ఉంటాడు అంటే అది ఈశ్వరుడు అనిపిస్తున్నాడు. ఎందుకు అనిపిస్తే మీకు ట్రైనింగ్ ఇవ్వటం కోసం. ఆ ట్రైనింగ్ ఎంతవరకు మన మైండ్ ఎంతవరకు అప్సెట్ అవుతుందో మనం చూసుకుంటూ ఉండాలి. అనేక మంది వికారాలు ఉన్న మనుషుల మధ్య మనం నిర్వికారంగా కనుక ఉండగలిగితేంటే అప్పుడు మన హృదయం వికాసం పొందుతుంది. హృదయంలోనేటువంటి శాంతి మనకు తెలుస్తుంది, మనకి స్వేచ్ఛ పడుతుంది. వికారాలు ఉన్న మనుషుల మధ్య నిర్వికారంగా ఉండగలిగితే, మన చుట్టూరు ద్వేషించే మనుషుల మధ్య మనం వాళ్ళ పట్ల ప్రేమగా ఉండగలిగితే అప్పుడు మనకి స్వేచ్ఛ కలుగుతుంది, స్వాతంత్రం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. అది అది హృదయం. హృదయం అంటే ఆ హృదయానికే మరొక పేరు దేవుడు, మరొక పేరు హృదయానికి, మరొక పేరు శాంతి, హృదయానికి మరొక పేరు స్వేచ్ఛ, మరొక పేరు సుఖం. అయితే భగవంతుడు గీతలో చెప్తాడు, అందరి హృదయాల్లో నేను ఉన్నాను. అదే దేవుడు, గాలి ఎక్కడుంది? గాలి ఎక్కడ ఒక ప్లేస్లో ఉందా, మరొక ప్లేస్లో లేదా? గాలి జల్లింగ్ ప్లేస్ ఏమైనా ఉంది దానికి? మీ ఇంట్లో గాలి ఉందని అడుగుతారు ఎవరైనా? మా ఇంట్లో కరెంట్ ఉందంటే మీ ఇంట్లో కరెంట్ లేదని అడిగే వాళ్ళు ఉన్నారు. కానీ మా ఇంట్లో గాలి ఉందని మీ ఇంట్లో గాలి లేదని ఎవరైనా అడుగుతారా? గాలి అంతటా ఉంది. అలాగే పరబ్రహ్మం పరమాత్మ అంతటా ఉంది, అంతటా ఉంది. జల్లింగ్ ప్లేస్ అంటే ప్రత్యేకంగా పర్టికులర్ ప్లేస్ అంటే సత్యానికి, పూర్తికి అంటే బ్రహ్మముకి, ఆనందానికి ప్రత్యేకంగా జల్లింగ్ ప్లేస్ అంటూ లేదు, అసలు అంతటే ఉండదు. అయితే భగవంతుడు నీ హృదయంలో ఉన్నాను ఎందుకు చెప్పాడంటే, మన దేహం లోపల ఉన్నామని అనుకుంటున్నాం కాబట్టి ఇది ఒక పాయింట్ అవుట్ చేయడానికి, నీ హృదయంలో పర్టికులర్ ప్లేస్ చూపించడానికి నీ హృదయంలో ఉన్నామని చెప్పాడు. కానీ హృదయమే యొక్క డ్వెల్లింగ్ ప్లేస్ కాదు, అంతటా ఉండదు. గాలి కొన్ని చోట్ల ఉంది, కొన్ని చోట్ల లేకుండా ఉంది. గాలి ఎలా ఉన్నప్పుడు పరమాత్మ ఎలా ఉంటాడు? అంతటా దానికి ప్రత్యేకంగా పరమాత్మకు ప్రత్యేక నివాస స్థలం అంటూ లేదు, అంతటా ఉన్నాడు, వ్యాపించింది. సరే, మనకి మీకేదో తలంపులు వస్తూ ఉంటాయి. ఆ తలంపుని ఏది పట్టించుకోవద్దు, అది ఏమీ నిజం కాదు. ఇది మాకు మీకు ఏదైనా ఉద్వేగపరిచే తలంపులు రావచ్చు. ఈ తలంపులన్నీ కూడా, ఈ తలంపులే దుఃఖం. ఈ తలంపు మీకు దుఃఖం వస్తా అంటే తలంపు రూపంలోనే వస్తుంది. కోపం వస్తే తలంపు రూపంలో వస్తుంది, ఇష్టం వస్తే తలంపు రూపంలో వస్తుంది, అది ఇష్టం వస్తే తలంపులు. ఈ తలంపులు ఏ తలంపు మీరు పట్టించుకోదు, కాబట్టి గుర్తుపెట్టుకోండి. మనం రాముని ఆరాధిస్తున్నాం, కృష్ణుని ఆరాధిస్తున్నాం, లేకపోతే గురువుని ఆరాధిస్తున్నాం, గ్రేట్ క్వాలిటీస్ని ఆరాధించాలి. ఏ ప్రేమ ఉందనుకోండి ఆ ప్రేమను ఆరాధించాలి, సత్యం ఉందనుకోండి ఆ సత్యమును ఆరాధించాలి, అలాగే కరుణ ఉందనుకోండి దయ దయ ఉందనుకోండి ఆ దయని ఆరాధించాలి. అలాగే భగవంతుడి యొక్క అవతారాలు మనం ఎలా ఆరాధిస్తున్నాము, రాముడు ఉన్నాడు, రాముడి పైన యొక్క కళ్యాణ గుణాలు మనకు కనిపిస్తున్నాయి, ఆ కళ్యాణ గుణాలు ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తే మనస్సు అనగచ్చు, మనస్సు అనగకుండా ఆత్మజ్ఞానం కలగదు. ఆత్మజ్ఞానం కలిగే అవకాశం లేదు మనస్సు అనగటం. మనకి ఒక హయ్యర్ పవర్ ఒకటి ఉంది, ఏ భూమి మీదకి వచ్చే మనం కొంతకాలం ఉంటున్నాం వెళ్ళిపోతాం, మన అందరిని నడిపించే శక్తి ఉంటుంది, పరమాత్మ ఒకడు ఉన్నాడు, భగవంతుడు ఒక ఉన్నాడు, కంట్రోల్ మీకు నాకు అందరితో దిగుమాని ఉన్నాడు. ఆయన ఇష్టాన్ని మనం ఇష్టం చేసుకుంటాం అనుకోండి, పరమాత్మ ఇష్టాన్ని మనం ఇష్టం చేసుకుంటే మీకు ఇంకా వేదం లేదు, దుఃఖం లేదు. ఆయన ఇష్టాన్ని మనం ఇష్టంగా చేసుకునే శక్తి లేకపోవటం వల్ల మనకు దుఃఖం వస్తుంది. భగవంతుడికి ఏమి ఇష్టమో అది మనం ఇష్టం చేసుకుంటే, భగవంతుడి సంకల్పాన్నే మనం సొంతం చేసుకుంటే, భగవంతుడి సంకల్పంతో మన సంకల్పాన్ని ఐక్యం చేసుకోగలిగితే ఆ మనిషికి ఇంకా దుఃఖం లేదు. జరిగేది జరిగేది ఈశ్వర సంకల్పం, అనుకునేది మన సంకల్పం. అంటే నువ్వు భగవంతుడి సంకల్పానికి నువ్వు అనుగుణంగా ఉండగలిగితే, చెప్తా ఉంటారు రామాయణంలో ఒక మాట చెప్తారు, రాముడు శరీరం గారు, లక్ష్మణుడు శరీరం గారు, కానీ లక్ష్మణుడు గొప్ప సుఖి. కారణం ఏంటి, ఆయన సొంత మనసు విజయ శరీరం గారు వేరు, కానీ లక్ష్మణుడికి ప్రత్యేకమైన మనస్సు ఏంటి, రాముడు మనస్సే లక్ష్మణుడు, రాముడు ఇష్టమే లక్ష్మణుడు ఇష్టం. అంటే అక్కడ రెండు మనస్సులు లేవు, రాముడు మనస్సే లక్ష్మణుడు మనస్సు. ఆ పద్ధతి ఆ గుడ్నెస్ ఆ శరణాగతి మనం కనుక ప్రాక్టీస్ చేస్తే మనకు దుఃఖం నశిస్తుంది. రాముడు శరీరం వేరు, లక్ష్మణుడు శరీరం వేరు కింద కనిపిస్తారు మనకి. మనసు దగ్గరికి వచ్చేటప్పటికీ రాముడు మనస్సే లక్ష్మణుడు మనస్సు సెపరేట్, అది వేరుభావం లేదు. ఆ వేరుభావం నశించిన వెంటనే హృదయంలో ఉన్న శాంతి మనకు ఉద్యమం నుంచి సహస్రాలను ముంచి దేహం నేనే తలంపు మన అందరికీ ఉంది. అదే వ్యక్తి భావన అంటారు, నేను పుణ్యము చేశాను, లేదా పాపము చేశాను, లేదా మంచి చేశాను, ఈ చెడ్డ చేశాను, లేదా ఈ గొప్ప పని చేశాను, లేదా ఈ గొప్ప పని చేయలేదు, ఇలా మనుషులు అనుకుంటూ ఉంటారు. ఇలా లోపల అనుకుని ఎవరు చైతన్యం అనుకుంటుందా, చైతన్యం అనుకుంటుంది. నీ లోపల నీ ఈశ్వరుడు అనుకుంటున్నాడా, నీ లోపల ఈశ్వరుడు అనుకుంటున్నది. లోపల బ్రహ్మం అనుకుంటుందా, బ్రహ్మం అనుకోవటం లేదు. దేహానికి పరిమితమైన నేను, దేహానికి కుదించిపోయినటువంటి దేహము నేననే తలంపుని చూశారు, ఆ మొదటి తలంపు అంటారు దాన్ని. ఆ తలంపుకే ఇతర తలంపులు వస్తాయి. అంటే ఆ మొదటి తలంపే వ్యక్తి భావన. ఈ పుణ్య పాపాలు, ఈ జన్మలు, ఈ మరణాలు ఆ మొదటి తలంపుని అంటి పెట్టుకుంటాయి. ఆ మొదటి తలంపే వ్యక్తి భావన. అంటే దేహంతో చాదాత్యం పొందే ఆ మొదటి తలంపు, దాన్నే వ్యక్తి భావన. అంటే పలానా శరీరం నాది, పలానా పేరు నాది అని మనం అనుకుంటున్నాం, దాన్నే వ్యక్తి భావన అంటారు. ఆ వ్యక్తి భావన కనుక నశిస్తే ఒక పరిమితి లేనటువంటి, ఒక హద్దులు లేనటువంటి, ముగింపులు లేనటువంటి అన్లిమిటెడ్ అన్డైల్యూటెడ్ హ్యాపీనెస్ మిమ్మల్ని వెంటాడుతుంది. దేహం ఊడిపోతుంది అనుకోండి, నీకు ఏం అనిపించింది, లోకం కనిపించదు అనుకోండి, ఇదంతా నేను చెప్పింది శిక్షణ కాదు, మీరు ప్రాక్టీస్ చేస్తే నేను అసలు మన సత్వగుణం లేదు మనకి. అయితే వాళ్ళు ఉద్రేకపడతాయంటే మనం కూడా ఉద్రేకపడతాం, కానీ వాళ్ళు ఉద్రేకపడినా మనం పైకి చెప్దాం సమాధానం. మన భక్తులకి వెళ్ళి భక్తులు కాని వాళ్ళ విషయం ఎందుకు మనకి, ఒకే భక్తులు కాని వాళ్ళ గురించి మనం మాట్లాడేది ఎందుకు, అదే అది కలిసి సత్వగుణమే మనం కల్టివేట్ చేయలేకపోతున్నాం, సత్వగుణాన్ని ప్రాక్టీస్ చేయలేకపోతున్నాం. సత్వగుణం లేకుండా నీకు సత్యజ్ఞానం కలగదు. ఇప్పుడు నీకు అదృష్టం భగవంతుడు ఎలా చూస్తాడంటే లోపల నీకు అదృష్టం వెంటాడుతుంది అనుకోండి, ఉదాహరణకి ఏ పని చేసినా నీకు కలిసి వచ్చేస్తాను అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది, నీకు పొంగు వస్తుంది, అప్పుడు ఏమి గర్వం వస్తుంది. అప్పుడు ఏం చేస్తాడంటే నేను మోక్షం ఇష్టం తీసేసి నేను పక్కన ఏ రేతకాయలు, ఈ కొబ్బరికాయలు, ఇప్పుడు కొబ్బరికాయలు ఏ రేతకాయలు అని తీసేస్తూ ఉంటారు. మీరు కొబ్బరికాయ షాప్లోకి ఎప్పుడైనా వెళ్ళారు, కొబ్బరికాయలు అది కొబ్బరికాయ లెక్క చేస్తూ ఉంటారు. కొబ్బరికాయ ఎలా అంటాడో పనికాయలకి అలా తీసేస్తాను, పనికొచ్చి కాయ చేస్తాడు, చేస్తూ ఉంటాడు, మిమ్మల్ని అదృష్టం ఇస్తూ ఉంటాడు. మీకు వీళ్ళు ఎలా ఉన్నారంటే అదృష్టం వచ్చినప్పుడు మీకు వికారం మాటలు మాట్లాడుతూ ఉంటారు, తెలిసిన వాళ్ళు కూడా ఎవడో మనకు తెలియదంటూ ఉంటారు. మీకు వికారాన్ని చూస్తే అది ఏ రేతకైతేనో ఇది పనికిరాడు, మీకు జపాలు తపాలు చేస్తున్నాయి సరే, ఇది పనికిరాడు, నా కొబ్బరికాయని పక్కన పెట్టాడు. అంటే మోక్షం విషయంలో తీసుకురాగానే కొబ్బరికాయని పక్కన పెట్టారు. అలాగే దురదృష్టం కూడా వెంటాడుతుంటుంది. దురదృష్టాన్ని ఎంతవరకు మీరు సహించగలుగుతున్నారో చూస్తారు. అంటే సంఘటన కూడా భగవంతుడు కావాలని క్రియేట్ చేస్తాడు. మీకు ఎంతవరకు ట్రైనింగ్ ఉంది, మీకు ఎంతవరకు చెట్టుకోగలుగుతున్నారు అని కావాలని కొన్ని సంఘటన క్రియేట్ చేస్తాయి. దురదృష్టం అసత్యం, అదృష్టం కూడా అసత్యం, కానీ ఆ దురదృష్టం ఎందుకు వస్తున్నది మీకు, దీనికి ఆ దురదృష్టాన్ని మీరు ఎంతవరకు సహించగలుగుతున్నారు, ఆ దురదృష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు ఎంతవరకు మీరు మీ మైండ్ బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారు, మీ మనస్సును నిదానం ఉంచుకోగలుగుతున్నారు కదా, అది చూసుకుంటాడు. ఆ దురదృష్టం ఎంత అన్నప్పుడు మీరు ఏదో రకరకాలుగా ఉంటారు ఇంకా దురదృష్టం ఉన్నప్పుడు, ఆ తీసేతకాయలు కొబ్బరికాయలు తీసి పక్క పెట్టారు. అంటే పక్క పెట్టేది అంటే మిమ్మల్ని మళ్ళీ జన్మలకు పంపేస్తాడు, అది ఆయన స్వరూపం మీకు ఇవ్వడు, వాడే మళ్ళీ జన్మలు పంపేస్తాడు. ఇలా చూస్తాడు కాయని బుర్రాడు, ఇలా కొట్టి చూస్తాడు ఇది పచ్చిగా ఉందనుకుంటాడు, తెలుస్తుంది కొండ కూడా కొట్టేవాడు చూసుకుంటాడు, కొండ కొడుకున్నవాడు కూడా చూసుకుంటాడు, సరిగ్గా మోగుతానే కాదు, సరిగ్గా మోగుతంటే సరే సరే పచ్చిగా ఉందంటే ఇది పునర్జన్మ పంపేస్తాడు. పునర్జన్మలు ఏమైనా వాడు ఏమైనా కొన్ని జన్మలు మళ్ళీ ఇస్తాడు, అప్పుడు ఏమైనా సరిగ్గా కాగుతుందని చూస్తాడు, లేకుంటాడు మట్టి మట్టి. తర్వాత ఇంకోటి, ఒకసారి సంపదలు పెరగవచ్చు మనకు, ఆ సంపదలు పెరిగినప్పుడు బోధాలు పెంచుకోకూడదు. అది ఎందుకు ఇస్తాడంటే సంపదలు మరీ ప్రమాదం. అంటే మీకు భౌతిక సంపదలు ఉన్న భౌతిక సంపదలు ఇస్తాడు, మీకు ఎందుకు ఇస్తాడంటే ఆ భౌతిక సంపదలు ఇచ్చినప్పుడు బోధాలు పెంచుకుంటున్నారా, ఈ సంపద పెట్టుకుని వికారాలు పెంచుకుంటున్నారా, కావాలని ఇవ్వడు ట్రైనింగ్ కోసం ఇస్తాడు, మీకు ఆ వికారం ఎలాగైనా వచ్చేస్తాడు, తీసుకొని తీసేక కాయలో పడు మొత్తం మీద. ఇంకా చివరికి మట్టే మనం భగవంతుని మనం మోసం చేయలేం, ఇది గుర్తుపెట్టుకోండి. సమాజాన్ని మోసం చేయొచ్చు కానీ భగవంతుని మోసం చేయడం, ప్రతి తలంపు చూస్తూ ఉంటాడు బంధువు, ప్రతి మాట చూస్తూ ఉంటాడు, ప్రతి చేత చూస్తూ ఉంటాడు. తర్వాత దీనికి జ్ఞానం అంటే ఆత్మజ్ఞాన సముపార్జనకి జెండర్ తోడు సంబంధం లేదు. జెండర్ అంటే వాడు స్త్రీయ పురుషుల సంబంధం లేదు, వాడు ఏ కులస్తుడో సంబంధం లేదు, ఏ మతస్థుడో సంబంధం లేదు, మతంతో కానీ కులంతో కానీ అంటే జెండర్ తోటి కానీ వాడు స్త్రీయ పురుషుతో సంబంధం లేదు. ఆ మనస్సుకి అక్కడ యోగ్యత ఉందా లేదా అది ఒకటే చూస్తాడు, అక్కడ వాడు ఆ జీవిని అనుగ్రహిస్తాడు. అంతే అదే క్వాలిఫికేషన్. అందుకంటే వాడు స్త్రీయ అదే పురుషుడే, లేకపోతే రాజుల వైశ్యుల బ్రాహ్మణుల హరిజనుల అది క్యాస్ట్ అక్కర్లేదు, వాళ్ళు హిందువుల మహమ్మదీయుల క్రిస్టియన్స్ అది మతంతో కానీ కులంతో కానీ స్త్రీయ పురుషుడని ఆ జెండర్ తోటి కానీ దేనితో సంబంధం లేదు. ఆ మనస్సులో యోగ్యత ఎంత ఉంది, ఆ మనస్సులో అర్హత అంత ఉంది, అది చూసుకుంటాడు. అది చూసుకుని వాడు వాడికి వాడు తన స్వరూపాన్ని ఇచ్చేస్తాడు. ఆ యోగ్యత లేనప్పుడు మళ్ళీ మట్టిలో కలిపేస్తాడు, మట్టిలో కలిపాడంటే మళ్ళీ తిరిగి పునర్జన్మ రాదు, మళ్ళీ కొండలకని తయారు చేస్తాడు, కొండలకని తయారు చేస్తాడు మళ్ళీ శరీరాలు వస్తాయి. మనం ఏం చేస్తామంటే లోపల గుల్లలుగా ఉంటాం, పైకి అందరికీ గొప్పగా కనిపించాలి. మన అందరి దగ్గర ఉన్న పెద్ద తెగులు ఇది, లోపలని ఇంటికి పనికిరం, పైకి సమాజంలో అందరికీ గొప్ప, ఇది పెద్ద జాడ్యుడు. ఎందుకంటే లెప్రసీ మెరుగు, పైచిన జబ్బు మెరుగు, మన లోపల సరికి ఏం లేదు. మనకి ఇతరుల దృష్టిలో అతని దృష్టిలో మన పెద్ద గొప్ప వాళ్ళ కింద కనిపించాలి, అది కూడా భగవంతుడి చూస్తాం. పేరుని బట్టి శక్తి లేదు, ఆ లోపల వాడుకున్నటువంటి హృదయాన్ని బట్టి, వాళ్ళలోని మంచితనాన్ని బట్టి, వాళ్ళలోని వైరాగ్యాన్ని బట్టి, వాళ్ళలోని వివేకాన్ని బట్టి, వాళ్ళలోని నిదానాన్ని బట్టి మనిషికి శక్తి వస్తుంది. గాంధీ గారు తుమ్ముకొట్టి కట్టుకున్నాడు మొట్టమొదటి మన దేశ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఇతర నాయకులు అనేవారట గాంధీ గారిని, ఆయన చెప్పేసి వాళ్ళే సరోజి గారు ఒకసారి చెప్పి నేనే అన్నాను ఆయనలే ఉండదు. అంటే ఆయన ఏంటి మన బైక్ ఎలా ఉంటాడు, తుమ్ముకొట్టు కట్టుకుంటాడు, ప్యాంట్ లేదు షర్ట్ లేదు ఒక కోట్ లేదు, చుండు కొట్టి కట్టుకుంటాడు పై మీద కండి వేసుకుంటాడు. మామూలు పత్రికా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అనుకున్నారు ఏంటి వాళ్ళు ఏం లేదు, కానీ ఈ మాటలకి ఆయన కంగారు పడితే ఏం లేదు మహాత్ముడు అవ్వలేదు. ఆయన నిదానంలో అయినాడు మహాత్ముడు కూర్చున్నాడు, మహర్షి అయి కూర్చున్నాడు. ఒకసారి సరోజి నాయుడు అందరికి వాటికి ధరించున్నాను ఏముంది ఆయన లేదు, సరోజి నాయుడు చెప్పి నేను అన్నాను ఆయనలో ఏముండదు ఏం లేదు. తర్వాత తెలిసింది వీళ్ళు మాటలు పిచ్చుకుని ఆయన ఏం మనలో ఏం లేదు అంటున్నారా, నిరుత్సాహపడి ఆత్మవిషయాన్ని పోగొట్టుకుంటారు, ఆయన మహాత్ముడు అవ్వలేడు జాతి పెట్టి అవ్వలేదు. అంటే మనం ఎప్పుడు కూడా మీకు ఎందుకు చెప్తున్నాయంటే మన నిదానంలో ఉండాలి, కానీ ఇతరులు మనం గొప్పవాళ్ళనుకున్నా గొప్పవాళ్ళు అనుకోకూడదు, తక్కువ వాళ్ళు అనుకున్నా తక్కువ వాళ్ళు అనుకోకూడదు. ఇతరులు ఏం చేస్తారంటే మన ఆత్మవిశ్వాసాన్ని తగ్గించడం కోసం ప్రయత్నం చేస్తారు, అది కూడా కనిపెట్టుకుండాలి మనం. నువ్వు గాంధీ గారు ఇతర నాయకులు గాంధీ గారిని ఎలా చూశారో ఆయన కలగడం ఆయన చూసుకున్నాడు, అందుకే మహాత్ములు అయ్యాడు, లేదా మహాత్ములు అవ్వలేదు. మంచి గ్రంథాలు చదువు ఎంత కొంత పుణ్యం వస్తుంది, దానికి జ్ఞానానికి సంబంధం అంత మాత్రం చేత జ్ఞానం రాదు. అది ఆ చదివిన తర్వాత నీకు వంట పట్టాలి, వంట పట్టిన తర్వాత నీకు అది అర్థం అవ్వాలి, తర్వాత అర్థం అవటం కూడా మన బుద్ధిలో ఉన్న దోషాలు అర్థం అవ్వడము. మన భగవద్గీత చదువుతూ ఉంటాం, మనకి ఇష్టం లేని ఏదైనా భగవంతుడు చెప్పాడు అనుకోండి, ఏదో చెప్పాడు పరార్థం ఉన్నాడు మనకి పైకి అనుకోండి లోపల అనుకోండి, మనకి ఇష్టం లేని మాటలు భగవద్గీతలో చాలా కనిపిస్తాయి. అది ఏదో పరార్థం ఉన్నాడు ఏదో చెప్పాడు మనం అనుకునేది నిజంగానే ఆయన చెప్పింది నిజం కాదు, ఆయన ఏదో అహంభావంతో చెప్పిందని మనస్తో చెప్పింది, ఓట్ల కోసం చెప్పిన మాటలు కాదు, నువ్వు ఓట్ల కోసం చెప్పింది మామూలుగా లేకపోతే ఏదో గౌరవాల కోసం చెప్పింది కాదు, జీవుడు దేవకోటి బాగుపడటానికి చెప్పింది సార్, మనసుతో చెప్పిన మాటలని అహంభావంతో చెప్పిన మాటలని ఇవి మీ గొప్పలు పొందడం కోసం చెప్పిన మాటలు ఎంతకాలం నిలబడతాయి, అవి నిలబడతాయి. మీరు ఇంకోటి జ్ఞాపకం ఉంచుకోండి, మిమ్మల్ని ఎవరైనా విమర్శలు చేయొచ్చు, స్తోత్రాలు చేయొచ్చు, విమర్శలు నిలబడు, స్తోత్రాలు నిలబడు, మీ మనసుకి మీరు ఇచ్చే శిక్షణ ఈ జన్మలో నిలబడుతుంది, రాబోయే జన్మలో ఉంటుంది, మీకు జ్ఞానం కలిగే వరకు మీరు మీ మనసుకి ఇచ్చిన శిక్షణ మిమ్మల్ని పెడతారు. అనవసరం ఈ స్తోత్రాలు ఈ పొగడతలు మిమ్మల్ని విమర్శించినా నిలబడవు, స్తోత్రాలు చేసిన ఎవరో స్తోత్రం చేస్తే మనకి ఏంటి కలిసి వచ్చింది. ఒకసారి ఇలా రమ మహర్షిని ఎవరో చెప్పారు, ఆ వంశాలు చెప్పారు ఒకసారి, ఏదో పంచరత్నాలు రాసి పట్టుకలు ఇచ్చి టేబుల్ మీద పెట్టాను, నువ్వు కుమార సమాచారం అంతర్వాడు ఇంతర్వాడు అందులో ఉంది, అవి భగవాన్ మార్పు నేను అంటే వాణి అయితే నీకేం కలిసి వస్తుంది నువ్వు బాగుపడే విధానం నేను గొప్పవాణి అని రాశావు రైట్ నేను నిజంలో గొప్పవాణి అయితే నీకేం కలిసి వస్తుంది నువ్వు బాగుపడే విధానం ఇప్పుడు ఎలక్షన్ ముందు ఈ జ్యోతిషుల దగ్గరికి వెళ్తా ఉంటారు కానీ మేము ఎలక్షన్ లో నెగ్గుతాము కానీ నెగ్గాలంటే నువ్వు ఎలక్షన్ లో నెగ్గాలంటే పలానా ఉంది పూజ ఉంది దేవి పూజ అవుతుంది దేవి పూజ మీరు మీద పోటీ పెట్టిన వాళ్ళు అందరూ చస్తారు కాకంటే చస్తారంటే ఓడిపోతారంటే వాళ్ళు డిపాజిట్లు పలానా పూజ ఉంది దానికి 70,000 అవుతుంది ఖర్చు అని చెప్తారు అది మామూలు బయట పూజ ఉంటాడు 10 మంది బ్రాహ్మణులు ఉంటారు మంత్రాలు కదా చేస్తుంటారు వాడు ఎదురు ఎందుకు చేస్తున్నాడు వాడు చేస్తాయి పైకి మీకు ఎదురు కిందే కనిపిస్తుంది ఇంకేదా వాడికి ఎలక్షన్ లోనే కానీ స్వార్థం కోసం చేస్తారు ఇంకోటి ఎందుకు చేస్తారు ఆరోగ్యం కోసం ఎదురు చేయొచ్చు అక్కడ స్వార్థం ఉంది వీళ్ళకి జ్ఞానం ఎలా వస్తుంది అంటే యజ్ఞాలు కూడా నువ్వు స్వార్థాన్ని కేంద్రంగా పెట్టుకుని యజ్ఞం చేస్తే అది నీకు జ్ఞానం ఎలా వస్తుంది స్వార్థం నడవరు అక్కడ కుంకుమ పూజ చేశామండి ఎందుకు చేసినట్టు ఎవరి కోసం చేసినట్టు కుంకుమ పూజ నీ మనస్సు బాగుపడటాన్ని కుంకుమ పూజ చేసావా లేదా నీ మోకాలను ఎప్పుడు తగ్గడానికి కుంకుమ పూజ చేసావా నువ్వు ఇప్పుడు నాకు తెలియకపోయినా భగవంతుని తెలుస్తా ఉంటున్నా అంతర్యామగా ఉన్న భగవంతుని తెలుస్తాను కదా నువ్వు కుంకుమ పూజ ఎందుకు చేస్తున్నావు దీనివల్ల జ్ఞానం కలగదు ఏం పువ్వు రావచ్చు నేను కాదంటలేదు స్వార్థం లేకుండా మనం చేసే ప్రతి మంచి పని కూడా యజ్ఞమే యజ్ఞభావంతో చేయమని భగవంతుడు చెప్పాడు అది ఇంకోటి ఇంతవరకు సృష్టిలో సృష్టి ప్రారంభం అయ్యాక అది ఈ మతం ఆ మతం ఈ కులం ఆ కులం అక్కర్లేదు ఏ స్వార్థపరుడికి ఆత్మజ్ఞానం కలగదు అమ్మాయి చెప్పింది మాది ఎక్కడో వాకేసి మా చెల్లెని చూస్తే నాకే కోపం వచ్చేస్తాం అసలు వచ్చాయి దానికి కారణం ఏం లేదు నన్ను పొగట్టం అనేసి ఆవిడ చెల్లెని పొగడుతుంది అదే అమ్మాయి చెప్పింది కరెక్ట్ ముందు నా మనసులో ఏందో నాకు తెలుస్తుంది మీ ఉపన్యాసాలు ఎంత ఉండదు ప్రమాదం వచ్చిందండి నా మనసులో ఏందో ఇప్పుడు తెలుస్తుంది నాకు మీ ఉపన్యాసాలు ఏమైపోతే అసలు నా మనసులో ఏముందో తెలియకపోయి గొడవ లేకపోయినాక నా వివేకాన్ని వివేకం అనుకుంటాను నా మూర్ఖత్వాన్ని తెలియనుకుని ఇలా చచ్చిపోతుంది ముసలి అయిపోయిన తర్వాత ఉపన్యాసాలు అయిన తర్వాత ప్రమాదం వస్తుంది అలా ఎవడైతే వివేకాన్ని కాపాడుకుంటున్నాడో విచక్షణను కాపాడుకుంటున్నాడో ఆ మనసు యొక్క బ్యాలెన్స్ సమస్థితిని ఎవడైతే కాపాడుకుంటున్నాడో వాడికి ఈశ్వరుడు కనుక అదే మనం ఇద్దరు చేస్తున్నాం అది ఎందుకు చేస్తున్నామో తెలియదు అంతర్యానికి తెలియకుండా ఉంటుంది మాట్లాడితే తెలుస్తుంది మన ఒంటరిగా గురించి ఏదైనా ఆలోచన చేస్తామంటే మనం ఎందుకు ఆలోచిస్తున్నామో మనకు తెలుస్తుంది ఈ జ్యోతిష్యం చెప్పేవాళ్ళు అంటాడు ఎప్పుడు ఎలక్షన్ వస్తే కనిపించుకుంటాం అని ఎలక్షన్ నిలబడే వాళ్ళందరూ మా దగ్గరికి వచ్చేస్తాను అంటే మా నక్షత్రం ప్రకారం మాకు ఎలా ఉంటున్నా మా పరిస్థితి ఏంటి వాళ్ళు ఏమి పురమాయిస్తారు ఇది ఆంజనేయ స్వామికి దండకం అడిగి చేయండి అష్టోత్తరాలు అడిగి చేయండి మీకు ఆ చనిపోవటం తగ్గేస్తారు మేము ఒకవేళ ఎగ్గుతామనుకోండి ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడాలి ఇది అడిగేవారు మేము ఎగ్గుతామా లేదని అడిగేవాడే కానీ ఎగ్గితే ప్రజలకు ఏమైనా ఉపయోగం అసలు అడిగి ఆ జ్యోతిషుల దగ్గరికి వెళ్ళి అడగడు ఇది అసలు ఆ ప్రశ్న చెప్పేది ఏంటంటే కుడికెళ్ళి చేసే పని ఎడం చేసి తెలియకూడదు ఇక్కడ మనకు కావాల్సిన ఏంటంటే ఇది మనం ఏదైనా మంచి పని చేస్తున్నారన్నది అది ఇతరులకి తెలియాలి అనుకుంటే దానివల్ల పుణ్యం వస్తే వస్తుంది కానీ అహంభావం పెరుగుతుంది అజ్ఞానం పెరుగుతుంది చీకటి లోకాలు కాదు అంటే ఇతరులు ఎవరుకున్నారు చైతన్యానికి లేరు ఎవరుకున్నారు ఇతరులకి అసలు ఇతరులకు తెలియాలని ఎవరు అనుకుంటారు అహంకారం అనుకుంటుంది ఇతరులకు తెలియాలని ఎవరు అనుకుంటారు అహంకారం అనుకుంటుంది అయితే ఇతరులకు తెలియాలనుకుంటున్నారు మీ అహంకారం పెరుగుతూ ఉంటుంది కానీ చైతన్యం ఇతరులకు తెలియాలని అనుకోండి ఏంటంటే చైతన్యానికి ఇతరులు అయితే మనం చేసే పని కూడా నిర్మలంగా ఉండాలి నిశ్చలంగా ఉండాలి అసలు ఇంకోటి మనం వెంటనే మనం ఈ లోపు వచ్చి బయటికి వెళ్ళిపోయాను జాడ కూడా తీర్చున్నాం సత్యానికి ప్రచారం అక్కర్లేదు చైతన్యానికి ప్రచారం మీ మనసులో ఏం జరుగుతుందో ముందు మీరు చూసుకోండి మీరు అందరికీ నిర్మాణ సోమం బ్రాహ్మస్థితి కలుగుతుంది బ్రహ్మానుభవం కలుగుతుంది అమృతానుభవం కలుగుతుంది ఎప్పుడో కదా ఈ జన్మలోనే కలుగుతుంది ఏదైనా పని చేస్తున్నాం అనుకోండి ఎందుకు చేస్తున్నాడు మాట మాట్లాడుతున్నాం అనుకోండి ఎందుకు మాట్లాడతాడు ఎలా మాట్లాడుతున్నాం అని కాదు ఎందుకు మాట్లాడతాడు ఏంటంటే అందరూ జ్యోతిషుల దగ్గరికి వెళ్ళి దానికి ఎంతకాలం పలుకుతాం ఎంతకాలం పడుతుంది నక్షత్రం చేయమంటారో చేతులు అంటే మన అందరి దగ్గర చేతులు ఎక్కడంటారు జ్యోతిషుల దగ్గరికి వెళ్ళినా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా ఎంతకాలం బతుకుతామని అడిగేవాళ్ళని కానీ ఎలా బతకాలో మనం నేర్చుకుంటారు డాక్టర్లు అసలు ఎలా బతకాలో డాక్టర్లు మనకు ఎందుకు చెప్తారు ఏ గతమో ఏ గతమో అసలు ఇంకోటి మనం ఎవరి దగ్గరికి వెళ్ళినా మనం ఎంతకాలం ఇదే ప్రశ్న ఇదే గోళ ఎన్నాళ్ళు పడుతాం 70 ప్రపంచాన్ని ఆగుతున్నా కదా 70 నుంచి 80 నుంచి ప్రపంచాన్ని ఆగుతున్నా ఇంకా ఎంతకాలం ఆగుతాం ఏంటి చెప్తాను ఎలా జీవించాలో మనం అడిగోడు అక్కర్లేదు ఎంతకాలం జీవిస్తాం మనం అనుకున్నాడు కాదు ప్రతి వాడు కూడా ఎలా జీవిస్తాడు ఎలా జీవించాలి ఎంతకాలం జీవిస్తున్నాం అనే సమస్య కదా ఎలా జీవించాలి ఆ సమస్య భక్తుడికి రావటం రోజు 100 మంది 200 మంది భక్తులు వస్తారు భక్తి గురించి మాట్లాడేవాళ్ళు 500 ఉంటారు 100 మంది మిగతా 95 మంది సంసారం మా తోడుకోవడం ఎలా ఏమి మర్చిపోతే ఏదో పిచ్చి అదంటే అంటే నీకు పిచ్చి ఎక్కడ ఎవరి వాళ్ళకి ఏదైనా రోగం ఉందనుకోండి ఆ రోగం మనకు వస్తే బాగున్నాను అనుకో అలాగే ఆడేదో పిచ్చ ఆడేడిస్తంటే నీకు ఆ పిచ్చ నాకు కూడా వస్తే బాగున్నాను ఎలాగా అనుకోని ఎలాగా ఆడేదో పిచ్చకి ఆడేడుస్తున్నారు ఆ పిచ్చ నాకు కావాలని ఎవరు అనుకోరు ఇప్పుడు ఎవరి వాడికి ఏదైనా రోగం ఉందనుకున్నా రోగం నాకు వస్తే బాగున్నా రోగం నాకు వస్తే బాగుందని ఎవరు అనుకోరు అదేవిధంగా ఆడి మైండ్ పోయి ఆడేడుస్తంటే అలా ఆడేడుస్తంటే అలా కూడా నేను కూడా ఉండాలనుకుంటాను అది ఇక్కడ ఇక్కడ కృష్ణుడు చెప్పాడు రహస్యం నువ్వు ఫలానా శరీరం నాది ఎల్లమ్మ పొల్లమ్మ సుబ్బమ్మ ఫలానా పేరు నాది నువ్వు అనుకుంటున్నా అని చెప్పి బయట భావం నువ్వు ఉత్తి భావంలో ఉన్నంత కాలం ఈ ద్వైత బుద్ధి నుంచి ద్వైత నుంచి విడుదల కాలేవు అర్జున అన్నాడు కోటి జాముడు. అదంతా వదిలేసి అంతకాలం ఆ ద్వైత బుద్ధిలోంచి బయటకు వస్తున్నావా లేదనే ఆలోచన లేదు, దాని గురించి చెవులు లేదు, దాని గురించి పోరాటం లేదు, దాని గురించి సాధన లేదు.
అద్వైతంలోంచి విడుదల పొందాలి మనిషి ఏంటి, సుఖం సంతోషము దుఃఖము జయము అపజయం వస్తుంది. మీకు గొప్ప జయం వచ్చేసింది అనుకున్నాను, ఆ జయం ఎవరికి, కొన్ని గొప్పగా జయం వచ్చేసింది మీకు, ఆ జయం ఎవరికి, అహంకారానికి చైతన్యానికి జయం ఏంటి అసలు. అలాగే మీకు ఏదైనా అపజయం వచ్చింది అనుకోండి, అపజయానికి అపజయం ఎవరికి, అహంకారానికి. అది మీకు అర్థమైతే అప్సెట్ ఎవరు, మీకు జయం వచ్చినా అహంకారానికి అపజయం వచ్చినా అందులో ఏమి లేదు, జయం లేదు లేదు, ఎక్కడైనా ఏమి లేదు, డిఫిట్ లేదు ఏమి లేదు, ఏదో ఉందో ఏదో ఉందని తలకాయ పూడి తెచ్చుకో. ఇప్పుడు ఎదుటి వాళ్ళు ఏదో మనం గౌరవిస్తారు, మనం ఇష్టం లేని వాళ్ళు మనం గౌరవించరు, దానివల్ల వచ్చి మనకి ఏమి లేదు అసలు, మనం ఊరికే ఉద్రేకపడుతున్నాం కానీ ఆ రజోగుణం, మనం రజోగుణంలో ఉండటం వల్ల మనకు అందరూ ఏదో ఉంది అనుకుంటున్నాం కానీ అక్కడ ఏమి లేదు, మనకు రజోగుణం ఉంది కాబట్టి అక్కడ ఏదో ఉందనుకుంటున్నాం, మనం రజోగుణం నుంచి విడుదల పొందినప్పుడు అక్కడ ఏమి లేదు సున్నాను సంగతి మనకు తెలుస్తుంది, కానీ రజోగుణంలో ఉన్నప్పుడు మనకి ఏదో ఉంది ఏదో ఉంది అనిపిస్తుంది. రజోగుణం రహితులు రహిత స్థితి తమో కూడా రహిత స్థితి పొందామనుకోండి, ఆ సాత్విక బుద్ధి కలిగింది అనుకోండి మనకి, అది స్వాతంత్రం చేసిన ఏమి లేదు, విమర్శించిన ఏమి లేదు, అన్ని ద్వైతాలి. అయితే నీ వ్యక్తి భావంలోంచి, నీకు వ్యక్తి భావంలోంచి విడుదల పొందినా ద్వైతం నుంచి కూడా బయటకు వచ్చేస్తావు. అంటే సుఖం సంతోషము దుఃఖం, సంతోషము నీకేం అనిపించదు, దుఃఖము ఏం అనిపించదు. అప్పుడు నీ కొండ ఏమైపోతుంది, కాలిపోతుంది, ఇంకా పచ్చిగా ఉండవు, పునర్జన్మని పంపడు, నువ్వు మట్టి అవ్వాలి. అసలు ఇతరులు ఎవరైనా ప్రహ్లాదుడికి అపకారం చేస్తాంటే వాడు అపకారం చేస్తానన్న స్పృహ కూడా లేనివాడు ప్రహ్లాదుడు, అది భక్తి యొక్క వైభవం. అంటే నేను మీకు ఎందుకు చెప్తున్నాను, ఎంతకాలం బతుకుతున్నా, ఎంతకాలం బతుకుతున్నా, ఎంతకాలం బతుకు, ఎలా బతకాలో నేర్చుకోవటం లేదు, ఎలా బతకాలో నేర్చుకుంటే మనకి జ్ఞానం కలుగుతుంది, ఈ జన్మలోనే కలుగుతుంది, ఎప్పుడు కాదు ఈ జన్మలోనే కలుగుతుంది. తర్వాత మీరు చనిపోతే ఉండవు, మనం అలా కంగారు పడకుండా శుభ్రంగా ఉంటాం, మనం శరీరం ఎదురు చనిపోతుంది, చనిపోయిన తర్వాత మనం ఉంటాం, మీరేం కంగారు పడకుండా ఉండటం, ఆ ఉండటమే కాదు, మీరు ఆ శరీరం ఉండగా, మీరు శరీరం ఉండగా ఆ హృదయస్థానాన్ని ఈశ్వర స్థానం, హృదయస్థానం ఆ ఈశ్వర స్థానం, తర్వాత ఆ నిర్గుణ స్థితి, ఆ నిరాకార స్థితి, ఆ స్థితి మీరు శరీరం ఉండగా పొందగలిగారనుకోండి, ఆ శరీరంతో సంబంధం రాకుండా, లోకంతో సంబంధం రాకుండా, భగవంతుడు ఉన్నాడా లేడని భగవంతుడితో కూడా సంబంధం రాకుండా, ఇంకా నేత్తు కూడా నేనమాం కూడా ఆడు మహాస ఆడు మాకు సహాయం చేయలేదు, వీళ్ళు మాకు సహాయం చేయలేదు, ఆ గొడవ లేకుండా, ఎటు చూసినా సుఖమే, ఎటు చూసినా శాంతి, ఎటు చూసినా ఆనందం, అది సహాయం చేస్తే మీ సుఖం నిలబడుతుందండి. అది మనం ఉండే సుఖం మనకు ఉండాలి, కానీ మనకుండే సుఖం మనకు ఉండాలి, మనకుండే శాంతి మనకు ఉండాలి, మనకుండే ఆనందం మనకు ఉండాలి, కానీ ఎవడో సహాయం చేసే సుఖం ఎంతకాలం నిలబడుతుంది, అది నిలబడి టిక్కెట్లయ్యేది, ఇతరుల మీద ఆధారపడటం వల్ల నీకు ఏదైనా ప్రెషర్ వస్తుంది అనుకోండి, తర్వాత ఎప్పటికైనా మీకు దుఃఖంగా ఆ సంతోషం మీకు దుఃఖంగా మారిపోతుంది, అది బానిసత్వం, ఒక రకంగా బానిసత్వం. అలాగే మీకు మోక్ష స్థితి వచ్చినప్పుడు అలా ఉండదు, అది కంప్లీట్ ఫ్రీడమ్, కంప్లీట్ ఫ్రీడమ్ ఫ్రమ్ లిమిటేషన్స్, ఫ్రీడమ్ ఫ్రమ్ అన్నోన్, ఫ్రీడమ్ ఫ్రమ్ నోన్, మీకు తెలిసిన విషయాల గురించి, తెలియని విషయాల గురించి, భౌతిక విషయాల గురించి, అయితే ఇతర భౌతికం కాని విషయాల గురించి, లౌకిక విషయాల గురించి, అలౌకిక విషయాల గురించి కంప్లీట్ గా పరిపూర్ణంగా 100% స్వేచ్ఛ పొందుతారు, అది నిర్వాణ సుఖం, అది మోక్ష సుఖం. వాళ్ళేమనుకుంటారు, నేనేమనుకుంటారు, ఇలా ఇలా ఎంతకాలం జీవించగల, మన జీవితం ఒక రకమైన బానిసత్వం ఇది. అయితే నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ సుఖం వచ్చి మన హృదయంలో సుఖం వచ్చినప్పుడు దానికి అద్దులు ఉండవు, పరిమితులు ఉండవు, ఆ సుఖం అయితే ఎలా ఉంటుందంటే స్వతంత్రంగా ఉంటుంది. అప్పుడు ఫ్రీడమ్ అంటే స్వతంత్రం అంటే ఇదే, స్వాతంత్రం అంటే ఇదే అని తెలుసు. అయితే ఇప్పుడు మనం ఏమనుకుంటే భగవాన్ ఏం చెప్తున్నారంటే, ఆ భగవంతు ఏమి నీకు తక్కువగా కనిపిస్తున్నాడు, అహంభావం ఎక్కువగా కనిపిస్తాను, నువ్వు ఇంకా భగవంతుని కూడా నీకెందుకంటున్నారు, మనకి ఎప్పుడైనా దుఃఖం వస్తాం అనుకోండి, ఊరికి అనుకోండి అనుకోండి, ఊరికి ప్రశాంతంగా కూర్చోండి, మీరు తొందర పడకండి, నిదానంగా ఆలోచించండి, మనం ప్రాక్టికల్ గా చూద్దాం, మీకు మీలో ఎవరికైనా ఏ రకమైన దుఃఖం వస్తాం ఆవిడకి అనుకోండి, లోపల ఎక్కడ మీకు తెలియకుండా ఏదో కోరుకుంటుంది, మనం ఏదో ప్రశాంతంగా కూర్చున్నాం అనుకోండి, దుఃఖం ఏదో వస్తామనుకోండి, ఏ రకమైన దుఃఖం అయినా సరే, అంటే దుఃఖం వస్తానంటే నీకు అక్కడ ఏదో కోరుకుంది, కోరిక లేకుండా దుఃఖం రావడానికి వచ్చే అవకాశం లేదు. అసలు ఓ మనిషికి ఏదైనా దుఃఖం చేత పీడించబడుతున్నాడైతే అక్కడ ఎక్కడో చోట కోరుకుంటుంది, లోపల మీకు ఏదైనా కారణాల కోపం వస్తానో లోపల కోరుకుంటుంది, నీ కోరిక లేకపోతే కోపం రావాల్సిన పని లేదు, అసలు కోరిక లేకపోతే కోపం రావాల్సిన పని లేదు అసలు. అయితే నీకు దుఃఖం ఎక్కడనే ఏ రకమైన దుఃఖం వస్తున్నప్పటికీ లోపల ఎక్కడో చోట నీకు తెలియకుండా ఏదో కోరుకుంటుంది, ఆ కోరికే లేకపోతే నీకు దుఃఖం లేదు అసలు, మొత్తం ప్రపంచంలో దుఃఖం అంతా కూడా కోరికలోంచే వస్తుంది, ప్రపంచంలోని అశాంతి కూడా మనస్సులోంచే వస్తుంది. ఏంటండి భగవంతుడు ఎలా చేశాడు, భగవంతుడు నేను ఏమైనా దుఃఖపడమన్నాడేంటి, కానీ భగవంతుడు ఏమన్నా తరగ పట్టుకోమన్నాడు, నేను దుఃఖపడ, దుఃఖం జీవుని సృష్టి, భగవంతుడి సృష్టి కాదు, దుఃఖం అనేది జీవుడు కల్పించుకున్నదే కానీ దేవుడు కల్పించింది కాదు, దేవుడు కల్పించుకున్నది కాదు, దుఃఖాన్ని దేవుడు కల్పించలేదు. దుఃఖాన్ని ఎవరు కల్పించారు? జీవుడే కల్పించుకున్నాడు. అంటే జయలక్షణాలు ఉన్నప్పుడు దుఃఖం ఉంటుంది, జయలక్షణాల నుంచి వేరుపడ్డాక సూర్యుడికి ఏ విధంగా అయితే చీకటి కనపడదు, వీడికి కూడా దుఃఖం కనపడదు. దుఃఖం అనేది జీవుడి సృష్టి. ఆ జీవుడు ఎప్పుడైతే నశించాడో, ఆ జీవుడు ఎప్పుడైతే నశించాడో, జీవలక్షణాలు ఎప్పుడైతే పోలేదు, వాడికి దుఃఖం లేదు. అక్కడ దుఃఖం ఉందంటే జీవలక్షణాలు ఉన్నాయి. దుఃఖం అనేది ఈశ్వరుడు కల్పించింది కాదు. ఎవరు కల్పించారు? ఇదేంటంటే భగవంతుడు ఎలా చేశాడు, భగవంతుడు ఎలా చేయడం, మనసు ఎలా చేస్తాం, అందరూ అలా అనుకుంటూ ఉంటారు భగవంతుడు ఎలా చేశాడు. భగవంతుడు ఏం చేయటం లేదు, వారు ఊరికి ఓరకం ఉంటారు అంతే. నువ్వు కల్పించుకునే దాని వల్ల నీకు దుఃఖం వస్తుంది, జీవలక్షణాల వల్ల దుఃఖం వస్తుంది. కానీ దుఃఖాన్ని, అశాంతిని భగవంతుడు కల్పించలేదు, జీవుడు కల్పించుకున్నాడు. ఆ జీవలక్షణాలు పోయినప్పుడు అశాంతి లేదు, దుఃఖం. తర్వాత మనం ఆ శాంతి చిత్తాన్ని కాపాడుకుంటూ ఉండాలి. అంటే మన పరిస్థితులు అనుకూలంగా ఉన్నా, ప్రతికూలంగా ఉన్నా, ఎలాగున్నా, భాష్యమైన పరిస్థితులు ఎదుగుగా ఉన్నా, మనకేమో పెద్ద లాభం వచ్చేసింది అనుకోండి, అందులో ఏమీ లేదు, నష్టం వచ్చినా ఏమీ లేదు, ఏదో ఉంది ఏదో ఉంది అనుకుంటాం. ఆ బాహ్య పరిస్థితుల ప్రభావాన్ని ఏమైనా లేకుండా ఉంటే నీకు దుఃఖం లేదు. బాహ్యమైన సంఘటనకి ఇన్ఫ్లుయెన్స్ బ్రెయిన్ మీద పని అవ్వకూడదు. బ్రెయిన్ మీద పడిందంటే నీ శాంతి శక్తి నశిస్తుంది. శాంతి శక్తి ఎప్పుడైతే లేదు నువ్వు సాధన చేయలేదు. అదే రాధాకృష్ణ గారు చెప్పారు. రాధాకృష్ణ గారు చివరి రోజుల్లో బుక్ రాశారు, నా సత్యాన్వేషణ, నా సెర్చ్ ఫర్ ట్రూత్, నా సెర్చ్, నా సెర్చ్ ఫర్ ట్రూత్ అని ఏమని రాశాడంటే, సరసంగా పురుషులు అనుకుంటారంటారు ఏమంటే, నచ్చిన భార్య జరిగితే, నచ్చిన ఉద్యోగం జరిగితే మీ అదృష్టం అంటారు. నచ్చిన భార్య దొరకాలి, నచ్చిన ఉద్యోగం కూడా దొరకాలి. వాడికి నచ్చాలి ఆ ఉద్యోగం. నచ్చిన భార్య దొరికితే, నచ్చిన ఉద్యోగం జరిగితే వాడు ఏమనుకుంటాడట, నేను అదృష్టవంతుని అనుకుంటాడు, అడవాలి అనుకుంటాడు. అలాగే స్త్రీ కూడా అలాగే అనుకుంటుందట, నచ్చిన భర్త దొరికితే. అంటే కొంతమంది అనుకుంటా ఉంటారట, కొంచెం అందరు కాదు, కొంతమంది స్త్రీలు అనుకుంటూ ఉంటారు, ప్రపంచం అంతా మా ఆయన చేతిలో ఉండాలి, మా ఆయన మటుకు నా చేతిలో ఉండాలి. ఒకవేళ నిజంగా అటువంటి స్త్రీలు ఉన్నారు, అటువంటి స్త్రీలు కూడా ఉండొచ్చు. వాళ్ళు ఎలా అంటే అలాగే అంటారా, వైపు చెప్పినట్టు ఎలా చెప్తారో ఫాలో అయిపోతా ఉంటారు. రాముడు చెప్పినట్టు లక్ష్మణుడు అన్నట్టే అలా ఫాలో అయిపోతా ఉంటారు. అటువంటి వాళ్ళు దొరికిన, ఒకవేళ అటువంటి భర్తలు దొరికిన, రాధాకృష్ణ చెప్పాయంటే అటువంటి భర్తలు కానీ స్త్రీలకు దొరికిన వీళ్ళందరికంటే కూడా వాళ్ళకి తెలియదు, వాళ్ళు అదృష్టవంతులని అనుకుంటారు. నిజమైన అదృష్టవంతులు ఎవడంటే శాంతి చిత్తం కదా కూడా అదృష్టం. ఆ శాంతి చిత్తం లేని వాడు వాళ్ళ సాధన చేయలేడు. అంటే ప్రతి చిన్న విషయానికి పెట్టర్ పోతా ఉంటాడు. శాంతి చిత్తం లేనివాడు ప్రతి చిన్న విషయానికి పెట్టర్ పోతూ ఉంటాడు. అంటే వాడు మార్గం, ఆ నిర్వాణ సుఖానికి వెళ్ళే మార్గం, ఆ నిర్వాణ సుఖం అదే మోక్ష సుఖం, ఆ ఫ్రీడమ్కి వెళ్ళే మార్గాన్ని తప్పిపోతాడు. అని చెప్తే సర్వకాల సర్వావస్థల్లో అది కాపాడుకోవాలి. తర్వాత కృష్ణుడు గీతలో చెప్తాడు, నువ్వు లోకాన్ని భయపెట్టకు, నువ్వు లోకాన్ని భయపెట్టు, నువ్వు లోకం లేదు, నువ్వు భయపడకు. ఎవరైనా మిమ్మల్ని భయపెడతాయండి, నువ్వు భయపడకు. వీళ్ళు భయపెట్టింది ఏంటి, ఈశ్వర సంకల్పం ఎలా ఉంటారా జరుగుతుంది, ఎవరికి నువ్వు భయపెట్టాలంటాడు కృష్ణుడు. నీ జీవితం ఈశ్వర సంకల్పం ఎలా ఉంటే అలా జరుగుతుంది. ఎవరికి నువ్వు భయపడవలసిన పని ఏంటి అసలు, నువ్వు ఇతరులను భయపెట్టవు, అది జీవలక్షణాలు. నువ్వు ఇతరులను భయపెడతాంటే నీకు జీవలక్షణాలు పెరుగుతాయి. ఇతరులు నిన్ను భయపెడతాంటే దానివల్ల నీకు ఆడు భయపెడతాను, నువ్వు భయపడతాంటే నీకు జీవలక్షణాలు పెరుగుతాయి. ఇతరులను నువ్వు భయపెట్టవు, ఇతరులు నీ నేర భయపెట్టడానికి ప్రయత్నం చేస్తే నువ్వు భయపడకు, అప్పుడు నీకు జీవలక్షణాలు తమ్ముడు. ఏం చేత అలా ఇంటికి చెప్పాడు భగవంతుడు, ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, మీరు ఇంటికి వెళ్ళిపోండి, ప్రశాంతంగా కూర్చోండి, ఏ కారణాలలో మీకు భయం వస్తాననుకుని భయం వచ్చిన వెంటనే దుఃఖం వచ్చేస్తుంది, మీరు గుర్తుపెట్టుకోండి. ఎక్కడైతే భయం ఉంది అక్కడ దుఃఖం ఉంటుంది, ఎక్కడైతే భయం ఉంది అక్కడ అశాంతి ఉంటుంది, ఎక్కడైతే భయం ఉంది అక్కడ ద్వైతం ఉంటుంది, ఎక్కడైతే ద్వైతం ఉంది అక్కడ పునర్జన్మ ఉంటుంది. అయితే నీకు మోక్షం కలిగే వరకు భయం వెంటాడుతుంది, మోక్షం కలిగాక అభయ స్థితి కలుగుతుంది. వాడు భయం వల్ల దుఃఖం వస్తుంది, కోపం వల్ల దుఃఖం వస్తుంది, ఇష్టం వల్ల దుఃఖం వస్తుంది, అయిష్టం వల్ల దుఃఖం వస్తుంది. ఎవడైతే ప్రియ అప్రియుల నుంచి విడుదల పొందుతాడు, ప్రియులు అప్రియులు ఈ రెండాటి నుంచి ఎవడైతే విడుదల పొందుతాడో వాడికి హద్దులు లేని, అంతులు లేని, ఊపు లేని సుఖానికి వారసుడు అవుతాడు. ఇప్పుడు ప్రభక్త పెద్దవాళ్ళందరూ కూడా మీకు ఎంతో ధనం ఉన్నా మీకు దుఃఖం వస్తుంది, పాండిత్యం ఉన్నా దుఃఖం వస్తుంది, అధికారం ఉన్నా దుఃఖం వస్తుంది, మీరు మంచివాళ్ళ మధ్య ఉన్నా దుఃఖం వస్తుంది. ఇంకా దుఃఖానికి కారణం కేవలం బయట, దుఃఖానికి కారణం లోపం ఉంది. అంటే మహాత్ములు గురువులు అందరూ ఏం చేశారంటే, నువ్వు అదృష్టం వెంటాడుతున్నా, దురదృష్టం వెంటాడుతున్నా, మంచి వెంటాడుతున్నా, నీ ప్రారంభం ఏదైనా చెడు ఉంటే చెడు వెంటాడుతున్నా, నువ్వు దుఃఖం లేని స్థితికి తీసుకెళ్తానికే ప్రభక్తులు అందరూ కూడా మహాత్ములు మహర్షులు అంతకే భూమి మీదకి వచ్చారు, అంతకే కృషి చేస్తున్నారు. అది మర్చిపోకండి. మీ డబ్బు వల్ల మీకు సుఖం వచ్చేది, మీ అధికారం వల్ల మీకు సుఖం రాదు. కేవలం ఒక మహాత్ముడి మటుకే, ఒక మహర్షి మటుకే మిమ్మల్ని దుఃఖం లేని స్థితికి తీసుకెళ్ళేవాడు. తర్వాత ఇంకోటి మనకు ఇంకోపిస్తున్నా, అక్కడికంటే మోక్షం చేస్తాము, ఎక్కడికంటే మోక్షం చేస్తున్నాము, హిమాలయ పర్వతాలకు వెళ్ళి, హిమాలయ పర్వతాలు కూడా ప్రపంచంలో ఉన్నాయి, ఉడిపి కూడా ప్రపంచంలోనే ఉంది, ఏ క్షేత్రం అయినా ప్రపంచంలో ఉంది, అక్కడికి వెళ్ళిపోతాం, అక్కడికి వెళ్తే మోక్షం వచ్చా, అక్కడ ప్రపంచం ఉంది, ఇక్కడ ప్రపంచం ఉంది, అక్కడ పంచిపోతానున్నా, ఇక్కడ పంచిపోతాను, ప్రపంచంలో ఉంటేనే ప్రపంచం లేని స్థితికి ఎదిగి వెళ్ళాలి. అప్పుడు ఈశ్వరుడు ఆయన స్వరూపాన్ని మనకి ఇస్తాడు, అదే మోక్షం. ప్రపంచంలోని పారిపోవడానికి ప్రయత్నం చేయకండి. ఎక్కడ పారిపోతారు? ఇప్పుడు ఇక్కడి నుంచి ఎక్కడ రామేశ్వరం పారిపోతారు, అక్కడ ప్రపంచం ఉంటుంది. దత్తరపతి పారిపోతారు, అక్కడ ప్రపంచం ఉంటుంది. అంటే ప్రపంచంలో ఉంటూనే ఈ ప్రపంచం అనేది ఒకటి మర్చిపోకండి మీరు. ట్రైనింగ్ గ్రౌండ్, ఇది ట్రైనింగ్ అవడానికి వచ్చాం లోక, మన మైండ్కి ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చాం. ఆ భగవంతుడు ఏం చేస్తాడు? మాయా, మాయా నీ తోడుకాలు గిలుతా ఉంటాడు. నేను చెత్తమా అంటే నీకు సహనం ఎంత ఉందో ప్రాక్టీస్ చేయించడం కోసం, నీ మీద ఇష్టం లెక్క. అంచేదా భక్తుడి జీవితాలు ఎక్కువ కష్టాలు కనిపిస్తాయి. ఎంచేత కష్టాలు కనిపిస్తాయి? తొందరగా మొగ్గ పెట్టేసి పునర్జన్మ లేకుండా చేశాడు. మీకు మామూలుగా ఆర్డినరీ మ్యాన్ కంటే ఈ డివోటీస్ లో ఎక్కువ జీవితాలు కనిపిస్తాయి. కనిపించడానికి ఏంటంటే వాళ్ళకున్న బలహీన బుద్ధిలో ఉన్న దోషాలు తీసేసి, ఒక సంఘటన తర్వాత ఒక సంఘటన వేగంగా కలగజేసి, వాళ్ళ బుద్ధిలో ఉన్న దోషాల నుంచి విడుదల చేసి, వాళ్ళకి నిర్వాణ సుఖం కలగజేయడం కోసం ఈశ్వరుడు కొన్ని సంఘటనలు కల్పిస్తాం. అంటే మీ మీద ఇష్టం లేదు, మీ మైండ్ ట్రైనింగ్ అవ్వటానికి, మీ బుద్ధిలో వికాసం కలిగించడం కోసం, మీ హృదయాన్ని విశాలం చేయడం కోసం, ఏకాగ్రత కలగజేయడం కోసం, అద్వైత బుద్ధి నశించడం కోసం ప్రపంచంలో రకరకాల మనుషుల మధ్య రకరకాల మనుషులు అంటే రకరకాలుగా ఉంటారు. ఇన్ని రకరకాల మనుషుల మధ్య, ఇంత వికారంతో కూడిన మనుషుల మధ్య, ఇంత అసూయ మనుషుల మధ్య, ఇన్ని రకాల మనుషుల మధ్య నువ్వు నిర్వికారంగా ఉంటున్నావు లేదో చూసుకుంటాడో, ఆ నిర్వికారంగా ఉండటానికి ట్రైనింగ్ అవడానికి మనది భూమి మీద పడిన విషయం మనం మర్చిపోయాం. వికారాల మధ్య నిర్వికారంగా ఉండగలిగితే ఒక క్షణం కూడా ఆయన వెయిట్ చేయడం, ఆయన స్వరూపం నీకు ఇచ్చేస్తాడు. అదేమో ఒకటి, నీ మనసును వాచ్ చేసుకోండి, ఏం జరుగుతుందో చూసు. నీ మనసులో ఏం జరుగుతుందో జాగ్రత్తగా చూసుకో. ఇప్పుడు ఎవరు ఏమి తింటే అదే తినుతాడు మనిషి కూడా. వాడు ఆలోచన ఎలా ఉందో, వాడు చేసే పని బట్టి అది తేనిపడి వస్తాం. వాడు అలా మాట్లాడేటంటి, వీడు ఎలా మాట్లాడాడు, వాడు మాట్లాడాడు, వాడు జీవించే విధానం బట్టి వాడు మాట్లాడుతున్నా, వాడు తినే తిండిని బట్టి వాడికి తేనిపడి వస్తుంది. ఆలోచించు మనకెంత, ఎంతమంది పిచ్చోళ్ళు పోయిందలం మనం. కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, ఆ మాట్లాడే మాటను బట్టి వాడి జీవిత విధానం ఎలా ఉందో మనకు తెలుస్తుంది. వాడు మాట్లాడే మాటను బట్టే వాడి జీవిత విధానం ఎలా ఉందో ఒక రెండు నిమిషాలు మాట్లాడితే చాలు మన వాడు జరుగుతాడు. వయంతో జాగ్రత్తగా మాట్లాడదాం అనుకున్నా, వయంతో జాగ్రత్తగా మాట్లాడదాం అన్నా, పవర్ రోషన్ ఎంతో నిలబడుతున్నది కొంచెం అండ తగ్గిపోతుంది. వాడు ఏదో పెద్ద జాగ్రత్తగా మాట్లాడుతున్నా, వాడు చేసిన కర్మను బట్టి, వాడికి ఆడుకున్న మనసును బట్టి, అది ఎక్కడ అంతా వచ్చేస్తున్నా మాట వచ్చేస్తున్నాడు. ఆయన పెద్ద పేరు వచ్చేసినా దాన్ని బట్టి భగవంతుడు మనకు మోక్షం కూడా మన లోపల అంతస్తుని బట్టి, లోపల హృదయం వైభవాన్ని బట్టి. మనం పేరిస్తే వలకాడలో ఇంకో 10 మంది ఎక్కువ వస్తారు, దానికి మోక్షానికి సంబంధం. ఎంత అనామకలు నచ్చిపోతే అంత సుఖం, లోపల వైభవం ఉండాలి. సరోజు మీద మటుకు సరోజు నేటం వాటి ద్వారా ఈ మీద గాంధీ మొట్టమొదటిసారి తీసు. ఏంటి బట్టలు ఉండాలి, తుండేసి తిరుగుతున్నాడు, ఏంటి గొప్ప ఉండాలి, ఏంటి పైకి ఉంటాడు, లోపల ఎంత ఉంది? ఆ లోపల వైభవాన్ని బట్టి వాడికి మోక్షం మనకు వస్తున్నాయి. కానీ బయట పటాటోపాలు ఏం రాదు. నేనే అన్నానని చెప్తాను సరోజు నాయుడు ఒకసారి, ఏంటి ఇల్లు ఏం కనిపించడం లేదు నాకు, బయట చూస్తే అలాగే ఉంటాడు కదా. బయట ఏమి లేదు, మనం పొందవలసిన అంతా ఇక్కడ ఉంది. నేను గుర్తుపెట్టుకోండి మీరు, బయట ఈ ప్రపంచంలో ఏమి లేదు, మనం పొందవలసిన అంతా ఇక్కడ ఉంది. ఒక శాస్త్రం యొక్క ప్రభావం తప్పించి లౌకిక మానవుల ప్రభావం మన బ్రెయిన్ మీద పడనివ్వకూడదు. అసలు ఒక శాస్త్రం యొక్క ప్రమాణం తప్పించి లౌకిక మనుషుల యొక్క ప్రభావం మన మెదడు మీద పడినవ్వకూడదు. మెదడు మీద ఆ లౌకిక ప్రభావం పట్టం మానపెట్టిందే మాయా ప్రభావం కొట్టుకుపోదు. ఎందుకంటే మాయ గజపతి భగవంతుడు, భగవంతుడి పాదాలను ఆశ్రయించకుండా మాయలోంచి మనం బయటకు రాలేము. ఏంటి మాయకి అధిపతి ఈశ్వరుడు, అది జీవుడు లేడు, జగత్తులేడు, ఉన్నది ఈశ్వరుడే. ఇప్పుడు ఈ లక్ష్మి ఉందనుకోండి, తెలుగు పండితుడు ఇప్పుడు ఈ లక్ష్మి ఉందనుకోండి, ఈ లక్ష్మి గారే, ఈ లక్ష్మి గారు ఏదో భగవంతుడు మాట్లాడేస్తున్నాడు అనుకోండి, ఈ లక్ష్మి ఎవరినో నిందించింది అనుకోండి, అనిపిస్తున్నా నిందిస్తున్నా అనుకోండి, ఆ ఈశ్వరుడు ఎలా మాట్లాడేస్తున్నాడని తెలిస్తే మనకి ఇంత వికారం రాదు. లక్ష్మి మాట్లాడదంటే వికారం వస్తుంది మళ్ళీ మనకి. ఈశ్వరుడు ఎలా ఆడిస్తున్నాడు, మనలో కర్మంలో ఏమో దోషాలు ఉన్నాయో, దోషాల నుంచి విడుదల చేయడం కోసం లక్ష్మీతో కనిపిస్తున్నాడు అని ఆ అంతర్దృష్టికరం మనకు ఉంటే మాకు ఇంకా వికారం రాదు. సాధ్యమైనంత వరకు మీరు డిస్టర్బ్ అవ్వద్దు. జీవితం లేదు, ఏదో సంఘటన జరుగుతూ ఉంటుంది. ఈ సంఘటన ఎందుకు జరుగుతాయంటే, ఆ సంఘటన ఎందుకు జరుగుతాయో తెలియదు, మీకు అందరూ పడుతూ ఉంటారు. ఆ సంఘటన వల్ల మనం నేర్చుకునే పాఠాలు కొన్ని ఉన్నాయి. ఆ సంఘటన ఎందుకు జరుగుతాయంటే, ఆ సంఘటన బట్టి మనం నేర్చుకునే లెసన్స్ కొన్ని ఉన్నాయి. అంచేత సంఘటన జరుగుతుంది. ఆ ఈశ్వరుడు తెలియకుండా ఆ సంఘటన జరగటం లేదు, అది గుర్తుపెట్టు. ఉన్నది ఈశ్వరుడే, ఈశ్వరుడు తెలియకుండా మటుకు ఆ సంఘటన జరగటం లేదు. జీవితం నిర్మలంగా ఉండాలి, క్వాలిటీగా ఉండాలి. తర్వాత ఇంకోటి మీకు చెప్పాను, ఈ పుణ్యాలు, ఈ పాపాలు, తర్వాత సుఖాలు, దుఃఖాలు, జయాలు, అపజయాలు, ముగింపులు చెప్పి, ఇవన్నీ దేవుని ఎంటి పెట్టుకుంటాయి, వ్యక్తి భావాన్ని ఎంటి పెట్టుకుంటాయి. ఏమంటి పెట్టుకుంటాయి? వ్యక్తి భావాన్ని ఎంటి పెట్టుకుంటాయి. వ్యక్తి భావం పోయిందనుకుని పేక మొక్కలు కోట ఎలా కూడిపోతుంది? వ్యక్తి భావం పోయిన వెంటనే జైతాలు అన్నీ పోవాలి. వాటికి ఇంకా ప్రయాణాలు అక్కర్లేదు, ఏ లోకానికి వెళ్ళక్కర్లేదు. అంతటే పాపం అసలు సత్యానికి బ్రహ్మముకి కాశీ అని రామేశ్వరం అరుణాచలం అని లింక్ ప్లేసులు ఏమీ లేదు. ఆ బ్రహ్మానుభవం పొందిన వాడికి మనకు ఏదో దేహభావం ఉంది కాబట్టి అరుణాచలం ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటున్నాం, కాశీలో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటున్నాం, హైదరాబాద్లో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటాం, ఏదో రకరకాలుగా ఉంటున్నాం. ఏంటి మనకి అజ్ఞానంలో ఉండటం వల్ల రకరకాలుగా ఉంటాం. కానీ బ్రాహ్మీ స్థితికి బ్రాహ్మీ స్థితి పొందిన వాడికి దానికి జల్లి గాలంతా వ్యాపించిందో బ్రహ్మను కూడా అలా వ్యాపించింది. ఎటు చూసినా సుఖం ఆడికి, ఎటు చూసినా శాంతే, ఎటు చూసినా ఆనందమే. ఇంకా లోకాలు ఏ లోకంలో చూసినా బ్రహ్మము, ఏ లోకం చూసినా బ్రహ్మం వాడికి. అంటే బ్రహ్మము తప్పించి వాడికి ఏదీ కనపడదు, బ్రహ్మము తప్పించి వాడికి ఏదీ కనపడదు. ఇంకా వాడికి వాడికి మరణం, వాడి మరణాన్ని ఎలా బ్రాహ్మీ స్థితి పొందిన వాడు మనం గడప దాటి అంత తేలిగ్గా దాడతాం, మనం వచ్చి మనం తేలిగ్గా దాడతాడు వాడు బ్రాహ్మీ స్థితి పొందడం. మనం ఇంట్లో గడప దాటేటప్పుడు ఎంత తేలిగ్గా దాడతామో బ్రాహ్మీ స్థితి పొందిన వాడు మరణాన్ని అంత తేలిగ్గా దాడతాడు. అలా మరణం ఏమనిపించదు వాడు, మరణం వచ్చి మీద పడతాం అనుకోండి, ఆ బ్రాహ్మీ స్థితి పొందిన వాడికి ఏమనిపించదు, వాడు సుఖం చెదరదు, వాడు శాంతి చెదరదు, ముగింపు లేకుండా ఎన్ లెస్ హ్యాపీనెస్, ఎన్ లెస్ పీస్, ఎన్ లెస్ పీస్. దానికి ముగింపు లేదు అసలు, అదే ప్రవాహం. ఇది జపం చేసుకోండి, ధ్యానం చేసుకోండి, మనసులో మనం సభ్యతగా, మన మనస్సు సభ్యతగా ఉండలేదా, మన మనసులో సంస్కారం ఉండలేదా, మన మనసులో సంస్కృతి ఉండలేదా, మన లెవెల్ ఆఫ్ థింకింగ్ ఎలా ఉంటుంది, అది కూడా చూసుకుంటాం. ఊరికి జపం చేస్తాం, జపం చేస్తాం, ఊరి చుట్టూరు తిరిగా ఒకటే సరిపోదు, లోపల ఏం జరుగుతుంది చూసుకోండి. ఆ ఎన్నర్ లుక్, ఆ ఎన్నర్ బ్యూటీ, ఆ ఎన్నర్ లుక్ లోపల సౌందర్యంతా లోపలే ఉంది, ఆ ఎన్నర్ లైఫ్ లో బ్యూటీ ఉంది అని చెప్తే. మనకి భగవంతుడు ఒక దేహ ప్రార్థానికి ఒక పని ఇస్తాడు భగవంతుడు, మన చేతిలోని పని చక్కగా చేసుకుంటే. కొంతమంది ఉద్యోగం ఒకటి చేస్తూ ఉంటారు, ఆ ఉద్యోగం అయితే బాగుండు అనుకుంటారు, ఆ ఉద్యోగం బాగుంటే ఈ చేతిలోని ఉద్యోగం వదిలేటువంటి అది ఆ టెండర్ పనులే వద్దు అంటున్నారు. ఇక్కడ మీకు భగవంతుడు పని కేటాయించాడు, ఏ పని అయితే భగవంతుడు మీకు కేటాయించాడో అది నువ్వు ఇష్టంగా చేసుకో, సుఖంగా చేసుకో. అయిష్టంగా చేయొద్దు, ఇష్టంగా చెయ్యి, సుఖంగా చేసుకో. అప్పుడు భగవంతుడు దయకు నువ్వు పాత్రుడు అవుతావు. ఇప్పుడు మనకి ఇష్టమైన పని మనం ఎలా చేస్తాం, అందులో గొప్ప ఏమి లేదు. మనకి ఇష్టం లేకపోయినా భగవంతుడికి ఇష్టమైన పని మన ఇష్టం చేసుకుంటే వాడు ఋషి అవుతాడు. అని బయట ఏమీ లేదు, ఏదో ఉందని మన రజగుణానికి అనిపిస్తుంది. ఉన్నది మనం పొందవలసింది లోపల ఉంది, మనం పొందవలసింది లోపల ఉంది, అంతా లోపలే ఉంది. కానీ బయట కనిపించేది ట్రైనింగ్ ఇది. మన స్కూల్లో బడిలోకి వెళ్ళాల్సి అనుకుంటున్నాము, ఈ ప్రపంచంలోకి మనం ట్రైనింగ్ అవడానికి వచ్చాం. ఆ ట్రైనింగ్ జాగ్రత్తగా ట్రైనింగ్ అయ్యి మనం బయటకు జాగ్రత్తగా ప్రాపర్గా ట్రైనింగ్ అయితే మళ్ళీ ఈ ఎర్త మీదకి, ప్లానెట్ మీదకి మనం రావక్కర్లేదు అని చెప్పి మాట నిర్మలంగా ఉండాలి, ఆలోచన నిర్మలంగా ఉండాలి, వివేకాన్ని ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ ఉండాలి. మనం ఏ పని చేస్తే అక్కడ మనసును పెట్టి చేయాలి, యాంత్రికంగా చేయకూడదు. ఏ పని సరే హృదయపూర్వకంగా చేయాలి, యాంత్రికంగా చేయకూడదు. నిండు మనస్తో చేయాలి, హృదయపూర్వకంగా చేయాలి. చేసే పని అది చిన్న పని పెద్ద పని కాదు, ఏ పని చేసినా హృదయపూర్వకంగా చేయాలి, నిండు మనస్తో చేయాలి, పెర్ఫెక్ట్ గా చేయాలి ఆ పని. అని చేస్తూ ఎంతకాలం జీవిస్తాం, ఇంకెంతకాలం జీవిస్తాం, ఇంకెంతకాలం జీవిస్తాను కాకుండా ఎంతకాలం జీవిస్తే అంతకాలం ఎలా జీవించాలి, ఎలా జీవించాలన్న ప్రశ్న వేసుకుంటూ జీవిస్తే సుఖాన్ని పొందుతాం, శాంతి తెలుస్తుంది, పునర్జన్మ లేని స్థితిని పొందుతాం. పునర్జన్మలు ఉన్నాయి. ఈ శరీరానికి చొక్కాలు ఎటువంటివో జీవుడికి శరీరాలు ఎటువంటివి, ఈ శరీరానికి చొక్కాలు ఎటువంటివి జీవుడికి శరీరాలు ఎటువంటివి. అదే జీవలక్షణాలు ఉన్నప్పుడు శరీరాలు వస్తాయి, జీవలక్షణాలు పోయిన తర్వాత ఇంకా శరీరాలు రావు. ఆ జీవలక్షణాలు పోగొట్టుకోవడానికి మనకు ట్రైనింగ్ అవడానికి వచ్చాం, బుద్ధిలోని దోషాలు పోగొట్టుకోవడానికి ట్రైనింగ్ అవడానికి వచ్చాం. అంటే సత్పురుషులతో సహవాసం చేస్తూ మనకంటే వివేకవంతులతో, మనకంటే బుద్ధి సూక్ష్మతలతో ఉన్న వాళ్ళతో, మనకంటే మంచి వాళ్ళతో మనం స్నేహాలు చేస్తూ మన బుద్ధిలోని దోషాలు తెలుసుకుంటూ వాటిలోంచి ఆ బుద్ధిలోని దోషాల నుంచి విడుదల పొందడానికి ప్రయత్నం చేస్తూ మనం ఆ జీవితాన్ని గడిపితే మనం మోక్ష సామ్రాజ్యానికి అధిపతులు అవుతాం. ఒక అనంతమైనటువంటి ఒక హద్దులు లేనటువంటి ఒక లిమిటేషన్స్ లేనటువంటి ఒక పరిమితులు లేనటువంటి సుఖానికి, ఆ శాంతికి మనం వారసులు అవుతాం. అంటే పరిపూర్ణమైన సమగ్రమైన జీవితం చూసుకుంటూ ఒకవేళ మన చుట్టూరు ఉన్న వాళ్ళు కూడా మంచి వాళ్ళు కాదని కూడా మాటవలసి కనుకోను, అప్పుడు కూడా మనం మంచితనం కాపాడుకుంటూ ఉండగలిగితే అప్పుడు ఈశ్వరుడు ఏం చేస్తాడంటే ఆ మోక్షం వచ్చేది, ఆ మోక్షం అనే దుప్పటి తీసుకొచ్చి మనం కప్పుతాడు. అది సాధన అంటే అది. అందుకని అక్కడికి వెళ్ళి వచ్చాం, ఇక్కడికి వెళ్ళి వచ్చాం, అక్కడ చుట్టూరు 4 సార్లు తిరిగి వచ్చాం, ఇక్కడ 4 సార్లు తిరిగి వచ్చాం. మన చుట్టూరు 100 మంది ఉన్నారనుకోండి, అనుకోండి 100 మంది మంచివాడు కదా అనుకోండి, నా మంచితనం నేను పోగొట్టుకోకుండా ఉంటే ఆ జన్మలోనే భగవంతుడు నాకు మోక్షాన్ని ఇస్తాడు. ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి. మన చుట్టూరు 100 మంది వికారాలు ఉన్న మనుషులు ఉంటే అనుకోండి, మనం నిర్వికారంగా ఉండగలం. అక్కడ ఉన్న సాధన యొక్క అసలు సాధన యొక్క వైభవం, ఆ కల్చర్, కల్చర్ అంటారు చూడండి, కల్చర్ ఎడ్యుకేషన్ సివిలైజేషన్ అంటారు చూడండి, అది మీరు సివిలైజేషన్ అనండి, ఎడ్యుకేషన్ అనండి, కల్చర్ అనండి, అక్కడ వైభవం అంతా అక్కడ ఉంది. వంద మంది వికారమైన మనుషుల మధ్య మనం నిర్వికారంగా ఉండగలిగితే ఆ జన్మలోనే మనకు మోక్షం వస్తుంది. తర్వాత మన వరదరాజులు గారు వారు నిన్న చాలా మంది 25 మంది విశాఖపట్నానికి వచ్చి సుందరకాండ పారాయణం చేశారు. హనుమాన్ సుందరుడు, రాముడు సుందరుడు, సీతమ్మ సుందరి, ఇక అందరూ సుందరులే. ఇంకా సుందరులు కానివాళ్ళం మనం. బయట సుందరం లేదు, లోపల సుందరం. మనం లోపల లేకపోయినా బయట సుందరంగా ఉంటే ఎడంకాల పక్కన కుడికాల పక్కన. మనకి బయట పొలం సుందరంగా ఉన్నాయంటే బయట సుందరం లేదు. మన ముక్కులు ఎవరైనా చూస్తుంటే ఆడకే కార్యం కలుగుతుంది. బయట సుందరం లేదు, లోపల సుందరం లేదు. హనుమంతుడు బయట సుందరుడే, లోపల సుందరుడే. సీతం బయట సుందరం, లోపల ఎడి చూసిన సుందరం. రాముడు బయట సుందరం, లోపల సుందరం. అంటే ఆ సీతాదేవి యొక్క సౌందర్యం గురించి చెప్తారు. బ్రహ్మదేవుడు సీతాదేవిని సృష్టించాక మళ్ళీ అటువంటి సౌందర్యతను సృష్టించడానికి ప్రయత్నం చేసి ఫెయిల్ అయ్యడం చెప్తారు. అది సుందరం. సరసంగా శల్య అంటాడు కోణం. ప్రపంచంలో సత్యానికంటే సుందరమైంది లేదు, సుందరమైంది సత్యమైంది, సత్యమైంది సుందరమైంది, సుందరమైంది సత్యమైంది. నాకు ఆంజనేయ బాల ఆంజనేయ స్వామి నాకు స్వప్న దర్శనం ఇచ్చాడు. ఎక్కడ? శిరిడీలో ఇచ్చాడు బాల ఆంజనేయ స్వామి. అప్పుడు అనుకున్నాను వాల్మీకి హనుమంతుడికి న్యాయం చూడలేదు అనిపించింది. అంత సముద్రం. ఓం హం హనుమతే నమః, ఓం రామ రామాయణం. ఆంజనేయ స్వామి ఈ సొంత పని చేసుకున్నాడని మీకు రామాయణంలో ఎక్కడ చూసే కనపడదు. మనకు ఆదర్శం ఆంజనేయ స్వామి. భాషా పండితుడు, అపరూపమైనటువంటి సౌందర్య రాశి, నిమ్మి జీవితం గడిపినటువంటి వాడు. కానీ ఎలా ఉన్నాడు? రాముడి పాదాలను అంటి పెట్టుకున్నాడు. మనకి ఏమి లేదు రాముడి పాదాలకు గౌరవం అయిపోదు. తాడుగు బొంగరం లేకపోయినా ఆంజనేయ స్వామికి అన్ని ముందు అడుగు ఉన్నాడు. రాముడి పాదాలు విడిచిపెట్టలేదు. రాముడి పాదాలు అంశం లేదు అసలు ఆంజనేయ స్వామికి. అన్ని ముందు ఆంజనేయ స్వామికి అన్ని ముందు రాముడి పాదాలు విడిచిపెట్టలేదు. మనకి ఏమి లేదు ఏమీ లేకపోయినా రాముడి పాదాలను ఉద్దేశం. అక్కడ ఎప్పుడైనా మీరు బంగారు పిచ్చుకలు అయితే ఆంజనేయ స్వామిలో ఉండమని చెప్పడం కోసం చెప్పి. ఇప్పుడు ఆంజనేయ స్వామికి మామూలుగా బాహ్యంగా చూస్తే రాముడి పాదాలు అక్కడ ఆయన అంకరి ఆయనే పెర్ఫెక్టెడ్, ఆయన అంకరి ఆయనే పెర్ఫెక్షన్ చేసిన వాడు. కానీ అన్ని ముందు అంత మహాజ్ఞాని, మహాభక్తుడు, నిష్కామ కర్మయోగి, సెల్ఫ్లెస్ వర్క్ ఆయన చేసిన కంప్లీట్ గా సెల్ఫ్లెస్ వర్క్ ఆంజనేయ. ఆయనే రాముడి పాదాలను విడిచిపెట్టలేదు. మనకి ఏమీ లేదు, మనకి ఏమీ లేకపోయినా రాముడి పాదాలను వదిలేశాం. అంటే మన ఉదాహరణ ఆంజనేయ స్వామి, విభీషణుడు. విభీషణుడు రావణాసుడికి సోదరుడు. అది ఈ ఒక్కటే. అందరికంటే నాకు రామాయణంలో ఎవరికి ఇష్టం అంటే విభీషణుడు అంటే ఇష్టం. ఇంకా విభీషణుడు అంటే ఆయన స్వయంగా రావణాసుడు తమ్ముడు, మంచి బోధించాడు. విభీషణుడు రావణాసుడికి మంచి బోధించాడు. ఏంటది వాడేం లేకపోతే వాడేం లేదు కాబట్టి మనం మంచి ఎందుకు విడిచిపెట్టాలని రాముడు కూడా చేయగాడు వాడు విభీషణుడు. ఆయన డ్యూటీ పర్ఫెక్ట్ గా చేశాడు అన్నగా రావణాసుడు స్వయంగా అన్నగారు. కానీ వాడు మంచిని విడిచిపెట్టేస్తాడని మనం చెప్పలేమండి. వాడు విడిచిపెట్టేశాడని మనం విడిచిపెట్టడం ఎందుకని? ఆయన మంచిని విడిచిపెట్టలేదు, రాముడు పాదాన్ని విడిచిపెట్టలేదు. అంటే మన అందరికీ గురు ఎవరంటే విభీషణుడు. మనం ఏం చేస్తామంటే మన చుట్టాలు ఎటువంటి పోతాం. అంటే ఎందుకు చెప్తున్నా అంటే విభీషణుడు ఉదాహరణ. విభీషణుడు స్వయంగా అన్నగారైనప్పటికీ మంచి చెప్పాడు, వినలేదు. విన్నప్పుడు రాముని విడిచిపెట్టలేదు, ధర్మాన్ని విడిచిపెట్టలేదు. మనం కూడా అలాగా అందరూ విడిచిపెట్టేశారు. ఎవరిని? విభీషణ్ అందరూ విడిచిపెట్టేశారు. కానీ రాముడిని ఆయన విడిచిపెట్టారు. ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆ ధైర్యానికి మనం మెచ్చుకోవాలి. అంటే విభీషణుడు మనకు ఆదర్శం. అంటే అందరి చెడ్డవాడి మధ్యలో ఉన్నాడు. ఎవరు? విభీషణుడు. విభీషణుడు అందరి చెడ్డవాడి మధ్యలో ఉన్నాడు. కానీ తన మంచితనం పోగొట్టుకోలేదు. కానీ విభీషణుడు రాముడి దగ్గరికి వచ్చినప్పుడు అందరూ అనుమానిస్తారు. ఆ రాక్షసులు పార్టీ నుంచి వచ్చేయడం అని అందరూ అనుమానిస్తారు. ఎవరిని? విభీషణుడు. కానీ ఒక అనుమానం లేకుండా ఆ విభీషణుడు హృదయంలో కూడా అంతర్యాముగా రాముడు ఉన్నాడు కాబట్టి ఏమీ సందేహం లేకుండా, ఏమీ అనుమానం లేకుండా తన హృదయాన్ని ఇచ్చాడు రాముడు. విభీషణుడు అంటే రాముడికి ఎంత ఇష్టం అంటే, ఎంత ఎగరిష్ట మాటలు చెప్పినప్పటికీ విభీషణుడి మీద మిగతా వాళ్ళు, రాముడికి ఎంత ఇష్టం అంటే విభీషణ హృదయం అట్టి. ఎంత ఇష్టం అంటే రాముడు కూర్చోబెట్టిన్నాడు, రావణాసుడు చనిపోయాక రాజ్యం అంతా నీకు ఇచ్చేస్తాను. ఆ పక్కన ఏం చేశారంటే మా గురువు గారు తాడిమల్లి జగన్నాథ స్వామి గారు అని ప్లేడర్లు కొంతమంది ఉన్నారు. అప్పుడు రాముడితో ఏం చెప్పారంటే తిని తక్కువ మాటలు మాట్లాడుతున్నారు. అప్పుడు ఏం చెప్పారంటే ప్లేడర్లు ఎవరికి రాముడికి ఏం చెప్పారంటే, ఇప్పుడు సీతమ్మను వాడు రిపెంట్ అవుతాడనుకో, ఎవరు ఆ రావణాసుడు పశ్చాత్తాపం పొందుతాడనుకో, సీతమ్మని రిటర్న్ చేసేస్తాడనుకో, వాడు రాజ్యం వాడికి ఇచ్చేయాలి, విభీషణుడికి రాజ్యాన్ని అక్కడి నుంచి తెచ్చిస్తే ఇటువంటి పొరపాట్లు మాత్రం మాట్లాడొద్దన్నారు. అప్పుడు రాముడు ఏమన్నారు చెప్పమంటారండి? అది ఎస్, మీరు చెప్పింది అంగీకరిస్తున్నాను. ప్లేడర్ కాదని లేదాను, మీరు చెప్పింది అంగీకరిస్తున్నాను. నిజంగా రావణాసుడికి పశ్చాత్తాపం కలిగి సీతమ్మను మనం తీసుకొచ్చి మనకి సీతమ్మను ఇస్తాడనుకోండి, మన సీతమ్మ మనకి రిటర్న్ చేసేస్తాడనుకోండి, నా మాట బోటు పోయిందని మీరు అంటున్నారు, అప్పుడు మరి వీడికి రాజ్యం ఇస్తారు, విభీషణుడికి రాజ్యం ఇస్తున్నామని కంగారు మాటలు మాట్లాడొద్దని మీరు చెప్తున్నారు. అప్పుడు రావణాసుడిలో పశ్చాత్తాపం కలిగితే లంక వాడికి ఇచ్చేద్దాం. ఎవరికి? విభీషణుడికి. నేను ఇచ్చిన మాట పోషించుకుంటాను, అయోధ్య ఇచ్చేద్దాం. రాము అది ప్రదేశం ఉంది. నా రాజ్యాన్ని రావణాసుడు రావణాసుడికి ఇచ్చేద్దాం. నాకు రాజ్యం ఉంది అయోధ్య రాజ్యం, అయోధ్య రాజ్యం విభీషణుడికి ఇచ్చేస్తాడు. మాట మటుకు తప్పను, నా రాజ్యం ఇక్కడికి ఇచ్చేస్తాను, విభీషణుడికి ఇచ్చేస్తాను. అది రాముడి యొక్క వైభవం, విభీషణుడి యొక్క వైభవం. ఓం నమో నారాయణాయ, నారాయణ 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 నారాయణ. నువ్వు శవాలను మోసుకుని మనం శ్మశానాలను తీసుకెళ్ళినప్పుడు ఆడు ఎలా చనిపోయాడు చనిపోయాడు మనం కూడా నారాయణ నారాయణ అనుకుని చెప్పుకోవడం మానేసి ఆ మోసుకునే వాళ్ళు రాజకీయాలు మాట్లాడుకుంటాం. అసలు మన శవాన్ని మోసుకెళ్తున్నాం అనుకోండి, నారాయణ ఆడు ఎలా అన్నాడు, ఆడి ఆడి ప్రాణం ఎలాగ పోయింది ఆడికి. మనం ఏం చేయాలంటే నారాయణ నారాయణ అనుకుని శవాన్ని మోసుకుంటూ వెళ్ళాలి. కూడా వెళ్తాం కదా మనం, కూడా వెళ్ళి మనం కూడా నారాయణ స్మరణ చేసుకుంటూ వెళ్ళటం మానేసి ఆ దేశంలో రాజకీయాలు ఊళ్ళో రాజకీయాలు మాట్లాడుకుంటే శవాన్ని తీసుకెళ్ళి అని ఎక్కడికి పంపుతామండి? కదా చచ్చిపోయిన ఎక్కడికి పంపుతామని? శవాన్ని తీసుకునేప్పుడు నారాయణ స్నానం చేయాలి. ఆ చచ్చినాడు చచ్చాడు మనం బతుకున్నాం కదా, మనం నారాయణ స్నానం చేస్తాంటే ఆ జీవుడికి మంచిది. ఆ నారాయణ స్నానం ఆడేసే ఊళ్ళో రాజకీయాలు దేశంలో రాజకీయాలు హైదరాబాద్ రాజకీయాలు ఢిల్లీ రాజకీయాలు మాట్లాడుకుంటే శవాన్ని మోసుకెళ్ళటం. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. విభీషణ మాట మీకు ఇంకో మంచి మాట చెప్తున్నాను. చుట్టూ రాక్షసుల మధ్యలో ఉండి, చుట్టూ రాక్షసుల మధ్యలో ఉండి తన మంచితనాన్ని గానం పగొట్టుకోలేదు. మనం కూడా అలా ఉండాలి, అందుకే విభీషణుడే మన గురువు. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, నారాయణ 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 నారాయణ. నాలుగు అక్షరాలే నారాయణ నారాయణ. మనల్ని తరించడానికి నాలుగు అక్షరాలు చాలు. నారాయణ అంటే కేవలం పర్టికులర్ దేవతనికి ఒక్కర్లేదు, బ్రహ్మము. నారాయణ 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 నారాయణ.